ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितान् पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरी यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां। మళ్ళీ మీ అందరితో ఇలా కలవటం, ఈ భగవంతుని యొక్క విషయాల మీద చర్చ చేసుకునే అవకాశం మళ్ళీ నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. నేను గత వారం ఇచ్చినటువంటి ప్రశ్నలకి మీరు ఆలోచన చేసి ఉంటారని అనుకుంటున్నాను. దానివల్ల మీకు ఏ రకమైనటువంటి ప్రయోజనం కలిగిందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మొదట్లో కొద్ది కష్టంగా ఉన్నట్టు అనిపించినా, బట్ దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే చాలా మన చైతన్యం మనకు తెలుస్తుంది అన్నమాట. సో అవి మీ మీ ఫెసిలిటేటర్స్ తో మీరు చర్చిస్తున్నారని నేను భావిస్తున్నాను. జరిగినాయి మీటింగ్స్? మీ ఫెసిలిటేటర్స్ తో మీటింగ్స్ జరిగినాయి కదా, అందరికి జరిగినాయి? కొంతమంది స్కిప్ అయ్యారా? అందరికి జరిగినట్టు, వెరీ గుడ్. ప్రతి వారం కూడాను ఈ మీటింగ్స్ జరగాలి. ప్రతి వారం కూడాను మీరు మీ మధ్యలో మీరు కానీ మీ ఫెసిలిటేటర్స్ తో కానీ ఏం చర్చించాలనేటువంటి 9 అంశాలు నేను రాసి పంపించాను. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, అది మీరు ఈరోజు లాస్ట్ లో నేను దాని గురించి చెప్తాను. నేను ఆ 9 అంశాలు ఏమిటి అనేటువంటివి, దాని గురించి మనం ప్రతి వారం ప్రతిరోజు చర్చ చేయాలి. దాని గురించి ప్రతిరోజు దాని గురించి చింతన చేయాలి, ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మనకి చాలా చైతన్యం అనేటువంటిది శుద్ధి జరుగుతుంది. సో ఆ 9 అంశాలు ఏమిటనేటువంటి చివరిలో చెప్తాను నేను. ఇంకా గత వారం నుంచి మనం కొనసాగిద్దాం. గత వారంలో చెప్పుకున్నటువంటి విషయాలు కూలంకషంగా చాలా విషయాలు చెప్పుకున్నాం, బట్ బ్రీఫ్ గా సంక్షిప్తంగా ఎవరైనా చెప్తారా మనం గత వారం చెప్పుకునేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి?
గత వారం వచ్చి సేవా ఫలం గురించి చెప్పినారు.
సేవా ఫలం
వచ్చి భగవంతుని తెలుసుకోవడము, భగవంతుని దగ్గర అవడం గురించి చెప్పినారు. తర్వాత పాయింట్ వచ్చి భాగవత సప్తాహాలు ఎంత డేంజరస్ అని చెప్పి చెప్పినారు, అంటే అది నిరాకారం వైపు తీసుకెళ్లిపోతున్నాయి. భగవంతుని పర్సన్ అది స్వార్థపూర్వకంగా భాగవత సత్తాన్ని స్వార్థపూర్వకంగా వాడుకుంటున్నారు, భగవంతుని స్వార్థపూర్వకంగా వాడుకోవడం అని చెప్పినారు. తర్వాత ఈ ప్రభుపాల వారు భగవద్గీత కోసం ఎంత కష్టపడ్డారు ఆ విషయం అని చెప్పినారు. ఎస్పెషలీ ప్రభుపాల వారు హ్యాండ్ స్క్రిప్ట్ వచ్చి యుఎస్లో దొంగలించి పెడితే మళ్ళీ తిరిగి రాసిన ప్రభుపాల మనందరి కోసం అని చెప్పేసి. తర్వాత చెప్పే వ్యక్తులు శ్రోతలు, తర్వాత వినేవాళ్ళు శ్రోతలు ఎంత ఇంపార్టెంట్, తర్వాత ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. అంటే వినేవాళ్ళు ఆ వ్యక్తితో పర్సనల్ రిలేషన్ ఉండాలి, పర్సనల్ రిలేషన్ ఉండాలి. మన విషయాన్ని వరకే మనం తీసుకుంటాం కానీ ఆ వ్యక్తిని దూరం చేస్తాము. ఆ విషయం నుంచి ఆ రిలేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు.
అంటే రెండు రకాల విషయాలు చెప్పుకున్నాము, విషయ ప్రధాన విద్య, వ్యక్తి ప్రధాన విద్య అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. విషయ ప్రధాన విద్య అంటే మనకు విషయం ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. బట్ వ్యక్తి ప్రధాన విద్యలో విషయం ఆల్రెడీ ఉంటుంది. వ్యక్తి అంటేనే విషయం నేచురల్ గా వ్యక్తితో పాటు ఉంటుంది. కాబట్టి వ్యక్తి ప్రధాన విద్య ఉన్నతమైనటువంటిది, విషయ ప్రధాన విద్య అంత గొప్పది కాదు. విషయ ప్రధాన విద్యలో మనకి గర్వం ఎక్కువయ్యే అవకాశం ఉంది, వ్యక్తి ప్రధాన విద్యలో సంబంధం పెరిగే అవకాశం ఉంది. సో ఇలా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం?
తర్వాత నైమిషారణ్యంలో వాళ్ళు ఏ విధంగా విన్నారు గురించి దాని గురించి చెప్తున్నారు. తర్వాత వారి నైమిషారణ్యంలో వాళ్ళు 7 డేస్ నిద్రాహార లేకుండా పరీక్షలు మహారాజు ఉన్నారంటే ఎలాగ వినగలిగారు? క్వశ్చన్స్ వేయడం వాళ్ళ క్వశ్చన్స్ బట్టి మనకి
వాళ్ళు చక్కగా విన్నారు లేదని తెలుస్తుంది. చూద్దాం వేరే వాళ్ళకి, చూద్దాం వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారేమో. బ్రహ్మానంద, నీ బ్రహ్మానందాన్ని తెలియజేయము. చూసుకొని కాదు, మీ హృదయంలో ఏమి నిల్చున్నాయో అవి చెప్పండి. పాయింట్స్ రాసుకొని మనం చెప్పడం అదేమంత పెద్ద విషయం కాదు. బట్ హార్ట్లో ఏమి నిల్చున్నాయో అది నేను వినాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ నీకు చాలా సాయం చేశాడు పుస్తకం క్లోజ్ చేసి. ముఖ్యంగా మీరు హృదయంలో నిలిచినటువంటిది ఏమిటి? గత వారంలో మనం చెప్పుకున్న దాంట్లో ఒక్క పాయింట్ చెప్పు. వస్తాను.
ఈ యొక్క భక్తి శాస్త్రి చర్చల వల్ల భగవంతునికి తర్వాత భక్తులకి దగ్గర అయ్యి వాళ్ళతో మంచి ప్రేమపూర్వకమైన సంబంధాలను మనం ఏర్పాటు చేసుకునే అవకాశం.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. గోపి ప్రభు కూర్చొని చెప్పండి. పర్లేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా నీ పేరు అమలహరి నామ్ దాస్.
సో మనం భగవంతుని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటామో భగవంతుని మనం అంత దగ్గర అవుతాము. సో అదేవిధంగా ఇదేమంటే మనం 3 సంవత్సరాల నుంచి ప్రసాదం తింటూనే ఉంటున్నాం కదా అని చెప్పి మనం ఏం తిన్నాం ఆపడం లేదు. సో మనం అది ఇంకా పెంచుతున్నాం. అట్లే కూడా మనం కృష్ణ చేత ఉన్నాం అని చెప్పి శ్రవణ కీర్తన ఆపడానికి లేదు, ఇంకా ప్రతిరోజు కూడా పెరగాలి అని చెప్పి మనం చర్చించుకున్నాం.
వెరీ గుడ్.
భగవంతుని సేవ చేసేటప్పుడు భగవంతు సంతృప్తి కోసం చేయాలన్నమాట. భగవంతు సేవ చేసేటప్పుడు కృష్ణ చైతన్యం కూడా చేయాలన్నమాట. మోది కల్విషన్ చైతన్యం చేయడం వల్ల అది పుణ్యకర్మ మాత్రమే అవుతుంది. భగవత్ సంతృప్తి చేయడం వల్ల అది మనం స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. పుణ్యకర్మలు మనకి స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఏముండదు.
శాస్త్రాల ద్వారా మనం భగవంతుని తెలుసుకోవాలి, మన పరివర్తనను మనం పెంపొందించుకోవాలి.
చక్రధారి,
మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన మట్టినే ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ జనరల్గా ఏమంటే 10 నిమిషాలు ఆగి లెగుద్దాములు అనేసి అనిపిస్తుంది ప్రభుజీ. ఎప్పుడైతే క్లాసులు మనము పెట్టామో ఎమ్మటినే పొద్దున్నే లేచిన మట్టినే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది ఏమంటే ఇదే ప్రభుజీ, పొద్దున్నే ప్రశ్న వేసుకోవాలా. ఆ ప్రశ్న వేసుకున్న ఎమ్మటినే ఏమొస్తుందంటే ఫస్ట్ మంగళారతికి వెళ్ళాలనిపిస్తుంది. మంగళారతికి వెళ్ళిన తర్వాత జపం సీరియస్ కావాలా, అప్పుడు మనము తెలుసుకోగలుగుతాం ప్రభుజీ ఏ కాన్షియస్లో ఉన్నామా ఎట్లా ఉన్నామని చెప్పేసి. ప్రభుపాద వారు ఈ కృష్ణ చైతన్య సంఘం అని చెప్పేసి పెట్టినారు. యాక్టివిటీస్ మనం యాక్టివిటీస్కి పరిమితం అవుతున్నామా కానీ ఈ చైతన్యానికి పరిమితం కావట్లేదు అనమాట. ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ కనుక మనం పెట్టి చేస్తామో అప్పుడు మనము చాలా ప్యూర్గా వస్తుంటాం.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. నువ్వు ఎంత ప్యూర్గా మృదంగా కొట్టావో నాకు తెలుస్తా ఉంది. వెరీ నైస్, యూఆర్ ఎక్స్పర్ట్. మృదంగా నీకు స్పీకర్లు పక్కన పెట్టాలి, అప్పుడే మాకు జోష్ వస్తుంది, లేకపోతే జోష్ రాదు మాకు. నువ్వు ప్యూర్గా కొడుతున్నావు, మేము ప్యూర్గా వినట్లేదు. మాకు పెద్ద సౌండ్లు కావాలి. తులసి, తులసి ఎవరు? ఓ తులసి, మీరే చెప్పండి. నేను అంటే మీ పేర్లు కొద్దిగా అలవాటు అవడానికి కొద్ది టైం పడుతుంది, అంతవరకు నన్ను భరించండి.
భక్తి శాస్త్రి మీనింగ్ అంటే ఏంటి అన్నారు. జస్ట్ శాస్త్ర అధ్యయనం అంటే జస్ట్ చదువుకోవడం కాదు, వి హావ్ టు లైఫ్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మీన్స్ డే టు డే లైఫ్ లో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, అండ్ వి హావ్ టు సీ త్రూ ద వరల్డ్ త్రూ స్క్రిప్చర్స్ అన్నట్టు.
ఇంకా ఏదో చెప్పబోతున్నా? సరే.
అవర్ గోల్ ఈజ్ కృష్ణ ప్రభు, హౌ టు ఇంక్రీజ్ లవ్ అండ్ కృష్ణ, హౌ టు ప్లీజ్ కృష్ణ. అవర్ సర్వీస్ షుడ్ బి టు ప్లీజ్ కృష్ణ అండ్ గురు, నాట్ టు ఎంటర్టైన్ ఎనీ వన్. వి హావ్ టు ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ విత్ ఆల్ గురు అండ్ అదర్ వైష్ణవాస్.
రైట్, వెరీ గుడ్. తులసి,
భగవంతుడు అంటే శక్తివంతుడు అని చెప్పేసి అందరికి తెలుసు, కానీ ఆ భగవంతుడు చేసిన యాక్టివిటీస్, ఆయన లీలలు అవన్నీ తెలుసుకోవడం రియలైజ్.
మాధవానంద,
బయటపడాలని అనేది చెప్పారు మీరు, మరి నిజమైన మానవాడికి మేము హెల్ప్ చేయాలంటే ఎట్లా వైష్ణవ సాంగత్యంలో ఉండాలి, ఎట్లా మీరు శాస్త్రం నుంచి తీసుకోవాలని భావిస్తారు?
థ్యాంక్ యూ. ఇంకా రాజేంద్ర,
ఎటువంటి వ్యక్తుల దగ్గర మనం అసోసియేషన్ తీసుకోవాలనే సందర్భం, అది ఎవరైతే మనకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగజేస్తారో అటువంటి వ్యక్తుల దగ్గర మనము అసోసియేషన్ తీసుకుంటే కృష్ణ చైతన్యంలో అభివృద్ధి.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా అందరు కవర్ అయిపోయారా?
కృష్ణ చైతన్యంలో ఎన్నో సేవలు చేస్తుంటారు, కొన్ని సేవలు మనం భౌతికంగా ప్రేరణ కలిగి ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మిక ప్రేరణ కలిగి ఉంటాయి. మన వాటిని ఎంపిక చేసుకుని భౌతిక ప్రేరణలో తగ్గించుకొని ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి మనం ప్రయత్నం
చేస్తాం.
మనకు కృష్ణ చైతన్యంలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట, ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయాడు, అతను ఎంత గజవీతగాడైనా దాంట్లో కొట్టుకుంటాడు, అది దాని నుంచి బయటపడలేదు. అతనికి ఒక నావ వచ్చింది అనుకోండి, ఆ నావ వచ్చేసి అతనికి లోపల సముద్రం నుంచి తీసుకుని వచ్చారు నావలోకి. అయితే కొద్ది దూరం పోయినాక తుఫాన్ గాలులు వచ్చేసి తుఫాన్ వచ్చినట్టు అది కదులుతుంది కట్టు ఇటు. అయితే అతను భావిస్తాడు, అరే ఇక్కడ ఏమి ఇట్లా ఉంది అని. మళ్ళా పెరిగి సముద్రంలోనే అతనికి ఇంకొక ఛాయిస్ ఏముందంటే సముద్రమే
అంతే,
ఇంకా అక్కడ పడి. అట్లా మనం కృష్ణ జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తట్టుకొని మనం
కృష్ణ జీవనానికి మాత్రం పోకూడదు,
పోకూడదు.
సముద్రం
సముద్రం అదొకటి నచ్చింది.
వెరీ గుడ్, స్పోక్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎస్, నీ పేరు ఏమో మర్చిపోయాను, నిఖిల్, భక్త నిఖిల్, నిఖిత్.
కృష్ణ చైతన్యని సేమ్ అదే మా ఎవ్రీడే చేసే పని మెకానికల్ చేయకూడదు, విత్ కాన్స్టిట్యూషన్ తోటి చేయాలి. ఇది గురు కృష్ణ ప్లీజ్ చేసేకోసం చేయాలి.
వెరీ గుడ్. సత్యనారాయణ కదా, కరెక్ట్ పేరు.
శాస్త్రాన్ని జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు, ప్రపంచాన్ని ఏ విధంగా చూడాలో తెలుసుకోవాలి.
మనం ఇంతవరకు కృష్ణ యాక్టివిటీస్ చేస్తున్నాం కానీ దీన్ని ఏ విధంగా కృష్ణ కాన్షియస్ గా మార్చుకోవచ్చు అనేది దాని గురించి థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అనేది ముందు నుంచి మన అనాది కాలంగా ఆహార నిద్ర భయ మైదనం వీటికే మైండ్ ఎక్కువ థింక్ చేస్తుంది కాబట్టి అదే వేలో వెళ్ళిపోతుంది. దీన్ని కాన్షియస్నెస్ యాక్టివిటీస్ గా ఏ విధంగా మార్చాలనేది దానికి భక్తి తోడ్పడుతుంది.
వెరీ గుడ్. వేరే మైక్ పని చేస్తే వేరే మైక్ ఉందా? నీకు మైక్ అంటే భయం అనైనా జస్ట్ అలా పట్టుకో అంతే, ఆయన పట్టుకోండి, ఆయన మాట్లాడతాడు.
అంటే మన ఎదురుతి ఎవరైతే ఉపన్యాసిస్తారో వాళ్ళతోటి ఎంత అసోసియేషన్ ఉంటాయో మనం దానివల్ల మన దాన్ని ఏ చెప్తారో దాన్ని తీసుకోగలుగుతాం.
థ్యాంక్ యూ. మొదట్లో భయంగా ఉంటుంది అడిగేటప్పుడు, పాపం భయపడిపోతున్నాడు.
భగవంతుడు గురు గురువు శాస్త్రాల యొక్క సహాయంతో మనం భక్తిని ఈజీగా చేయొచ్చు అని తెలుసుకున్నాం.
ప్రభు,
వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టివిటీస్ ఇన్ ఇస్కాన్ ఇస్ బుక్ డిస్ట్రిబ్యూషన్. అవర్ డివోటీస్ ఆర్ డూయింగ్ వెరీ వండర్ఫుల్లీ బుక్ డిస్ట్రిబ్యూషన్ టు ప్లీజ్ గురు అండ్ కృష్ణ. And if you book decision to society also, transformation of society take place. Lot of our spiritual knowledge is distribution, book distribution, spiritual knowledge. They develop animalic, what you are telling in the morning, animalic society can be transformed to spiritual society. Our country will prosper. That only we want now, right now. Then Bhagavad Gita will change the entire system. Thank you.
Thank you.
క్లారిఫికేషన్ పోయినసారి మీరు వచ్చేసి పాజిటివ్ ఫ్రెండ్షిప్ నెగిటివ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పినారు కదా బ్రో. జనరల్ గా ఇప్పుడు ఏమంటే నాలో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకో వ్యక్తిలో పాజిటివ్ థాట్స్ ఉంటాయి. మీరు చెప్పినప్పుడు నేనేమంటే పాజిటివ్ ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాను. అప్పుడు నేను నెగిటివ్ థాట్స్ కలుగున్నాను కాబట్టి ఆ పాజిటివ్ ఫ్రెండ్ నాతో సాంగత్యం చేయాలని చెప్పేసి అనుకోడు. నేను అతనితో సాంగత్యం చేయాలనుకున్నప్పుడు అతను నాకు అసోసియేషన్
రెండు తీసుకునేవాడితోనే ఫ్రెండ్షిప్ చేయాలి. పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ రెండు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. అలా ఎవరు ఉంటారు అనేటువంటిది మనం ఎంచుకునే బదులుగా మనకంటే సీనియర్ వైష్ణవాస్ తెలుసు మనకి ఎవరు ఆ సహాయం చేయగలరు, ఏ సీనియర్ డివోటి మనకు సరిపోతాడు సహాయం చేయగలరు అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మనకి ఆ సాంగత్యాన్ని ఫెసిలిటేటర్ గానో ఫ్రెండ్ గానో ఇస్తారు, వాళ్ళతో అన్ని మనం పంచుకోవచ్చు. సో ఆ ఇబ్బంది లేదు. ఫ్యూచర్ లో ఇవన్నీ ఇంకా క్లియర్ అవుతాయి, అంటే ఎలా చేయొచ్చు, నెగిటివ్ థాట్స్ ను కూడా ఎలా చెప్పొచ్చు ఇవన్నీ కూడా. లాస్ట్ టైం నేను మీకు చెప్పానో లేదో గుర్తుందో లేదో, నెగిటివ్ థాట్స్ ని ఎలా చెప్పాలి, నెగిటివ్ థాట్స్ ని కంప్లైంట్స్ రూపంలో చెప్పకూడదు అని చెప్పాను గుర్తుందా, గ్రీవియన్స్ రూపంలో చెప్పాలి. గ్రీవియన్స్ అంటే మన బాధని తెలియజేయచ్చు కానీ ఫలాని వ్యక్తిని ఆరోపించి చెప్పకూడదు, ఫలాని వ్యక్తి దీని కారకుడు అని చెప్పేసి చెప్పకూడదు అని మనం అనుకున్నాం. అది గుర్తుంది కదా అందరికి కూడా. సో ఇది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఫలాని వ్యక్తి కారకుడు, నా బాధకి ఫలాని వ్యక్తి కారకుడు, నా బాధకు ఫలాని వ్యక్తి కారకుడు అనుకుంటాం. ఎవరు ఎవరికి కూడాను ఎవరి బాధకి ఎవరు కూడా కారకులు కాదు, ఎవరి బాధకి వాళ్లే కారకులు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చేసుకున్నటువంటి కర్మఫలం ఇంకొకరి రూపంలో వస్తుంది మనకి, కాబట్టి మనం ఆ వ్యక్తిని మనం నిందించడానికి వీల్లేదు. మరి ఎవరిని నిందిస్తాం, భగవంతుడిని నిందిస్తామా? భగవంతుడు ఆయన ఆ వ్యక్తి చేత నాకు కర్మఫలాన్ని అందించాడు కాబట్టి భగవంతుడిని నిందిస్తామా? నువ్వు మంచి ఫలం చేస్తే మంచి ఫలాన్ని కూడా అందిస్తున్నాడుగా భగవంతుడు, కాబట్టి భగవంతుడిని నిందించలేం. ఫైనల్ గా నిందించదగ్గ వ్యక్తి ఎవరు? నేనే. నేను చేసిన దానికి బాధ్యుడు నేనే కాబట్టి నేను ఇంకొకరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఈ మెచ్యూరిటీ రావాలంటే టైం పడుతుంది, తొందరగా అప్పుడే రాదు. దీని గురించి సాధన చేయాలి, శ్రవణం చేయాలి, భక్తుల సాంగత్యం చేస్తే ఈ మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు పెద్ద పెద్ద డిస్టర్బెన్సెస్ ను కూడా ఈజీగా దాటేసే శక్తి మనకి వస్తుంది అన్నమాట. సో ఈరోజు మనం ఇంకెవరు మిగిలేరు, అందరు మాట్లాడారు కదా, రైట్. ఎవరిని వదిలిపెట్టాలనుకోవట్లేదు నేను.
ఎవరి ఆనందం కోసం సేవ చేస్తున్నా? ప్రతి సేవ చేసే ముందు నా ఆనందం కోసం చేస్తున్నా లేదంటే భగవంతుని ఆనందం కోసం సేవ చేస్తున్నా?
వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్.
నా ఆనందం కోసం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండి బయట ఉండి పెద్ద ప్రాబ్లం డిఫరెంట్ ఏమనిపించదు. బయట ఉంటే నా ఆనందం కోసం చేస్తున్నా, ఇక్కడ ఉండి కూడా మనం అలా చేస్తున్నప్పుడు ఇక్కడ మార్నింగ్ లేచి 3 గంటలకు ఇవన్నీ అవసరం లేదు. బయట ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నట్టు తేడా ఉంటుంది.
వెరీ గుడ్.
ప్రతి క్షణం సేవ చేస్తున్నప్పుడు ఈ సేవ చేస్తున్నా, ఇది నా ఆనందం కోసం చేస్తున్నా అయితే అవసరం లేదు. భగవంతుని ఆనందం కోసం అలా చేయలేనప్పుడు ఉన్నతమైన భక్తుల అసోసియేషన్ తీసుకుని.
వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు హియర్ దిస్. చాలా సంతోషం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను చెప్పినటువంటి పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ రోజు దాని గురించే మనం ఇంకా విస్తారంగా చర్చ చేయబోతున్నాం. చూడండి, మనం మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం, ఎవరు కూడా చెడు ఉద్దేశంతో రాలేదు, మంచి ఉద్దేశంతో వచ్చాం. ఏమిటా మంచి ఉద్దేశం? ఫస్ట్ ఆ మంచి ఉద్దేశం ఏదో మనకి క్లియర్ గా ఉండాలి. ఏమిటా మనం వచ్చినటువంటి ఉద్దేశం? కృష్ణునికి సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం అంతే కదా. లేకపోతే ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని ఎవరైనా వచ్చారా? ఒకవేళ వచ్చినా కొద్ది రోజుల తర్వాత మారిపోతారు, అవునా కదా? మారిపోవాలి, మారిపోకపోతే ఉండలేరు. సో ఏదో ఒక ప్యూరిఫికేషన్ జరిగిపోద్ది అనమాట. మారైనా మారాలి, లేదా ఆటోమేటిక్ గా మనమే ఉండలేకపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ అందరం కూడా మంచి ప్యూర్ ఉద్దేశంతోనే వచ్చాం. ప్యూర్ ఉద్దేశంతో వెంటనే రాకపోయినా ప్యూర్ ఉద్దేశం ఇది అని తెలుసుకున్నాం. ఏమిటా ప్యూర్ ఉద్దేశం? ఏమిటా చాలా శుద్ధమైనటువంటి ఉద్దేశం, ప్రయోజనం? భగవంతుణ్ణి సంతోష పెట్టాలి. భగవంతుడు నా తండ్రి, నా యొక్క ఎటర్నల్ ఫాదర్. ఎటర్నల్ ఫాదర్ అంటే ఎప్పటికీ కూడా తండ్రి ఆయన, భగవంతుడు. సో ఆయన యొక్క శరణంలోకి వచ్చాను, ఆయన్ని నేను ప్రేమించాలి, ఆయన్ని నేను ఆనందపరచాలి అనేటువంటి భావంతో వచ్చాం. బట్ ఆ భావనని మనం అలాగే కొనసాగిస్తూ ఉండే విధంగా మనం యాక్టివిటీస్ చేయాలి అని అంటే మనకి ట్రైనింగ్ అవసరం, శిక్షణ అవసరం. శిక్షణ లేకుండా ఎవరు కూడాను అలాగే భగవంతుడి ఆనందం కోసం నిత్యం ఎవరు కూడా చేయలేరు. ఎందుకనంటే మన బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే బ్యాక్గ్రౌండ్. మన ఉద్దేశం మంచిదైనప్పటికీ మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నెగిటివ్ బ్యాక్గ్రౌండ్. నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమిటి? నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా ఎప్పుడు నా ఆనందం కోసం నా ఆనందం కోసం పాటుపడడం అనేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాం మనం. సడన్ గా ఇదేదో షిఫ్ట్ చేసినట్టుగా, ఇలా స్విచ్ ఆన్ చేసినట్టు, లేకపోతే ఇదేదో తిప్పేసినట్టు తిప్పేయడం కాదు అది. ఎందుకంటే అదే బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వచ్చాక కూడా కొనసాగుతూ ఉంటుంది. నా ఆనందం అనేది కొనసాగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ చేయాల్సింది ఎవరి ఆనందం కోసం? కృష్ణుని ఆనందం కోసం. మరి ఆ షిఫ్ట్ రావాలి అని అంటే, ఆ మార్పు రావాలని అంటే మనకేం కావాలి? చైతన్యంలో మార్పు రావాలి. ఆ చైతన్యంలో ఎలా మార్పు వస్తుంది? లాస్ట్ టైం మీకు కొన్ని చైతన్యం గురించి కొన్ని విషయాలు చెప్పాను, ఈరోజు మరికొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను మీకు చెప్పింది ఏంటంటే, చైతన్యం అని అంటే మూడు అంశాలు ఉంటాయి అందులో అనేటువంటిది చెప్పుకున్నాం కదా. ఏమిటా మూడు అంశాలు? థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అంటే తెలుగులో ఆలోచన, అనుభూతి, సంకల్పం. ఈ మూడు కలగలిపితే దాన్ని ఏమంటారు? చైతన్యం అంటారు. సో ప్రభుపాదులు వారు ఏర్పాటు చేసినటువంటి సొసైటీ ఏమిటి? కృష్ణ చైతన్యం అంటే కృష్ణుని గురించి ఆలోచన, కృష్ణుని యొక్క అనుభూతి గురించి పాటుపడడం, కృష్ణుని సంకల్పాన్ని మన సంకల్పంగా చేసుకోవడం మనం చేయాల్సినటువంటి విధి. అలా చేస్తే మనం దేంట్లో ఉన్నట్టు? కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు. అలా కాకుండా మన సంకల్పం కోసం, మన అనుభూతి కోసం, మన ఆలోచన కోసం కృష్ణుణ్ణి కూడా వాడుకుంటే, అది హైట్ ఆఫ్ సెల్ఫిష్నెస్, స్వార్థత్వానికి ప్రతీక అనమాట. అది స్వార్థానికి ప్రతీక. బయట ఉన్నంత వరకు మనం ఎవరిని వాడుకున్నాం? మన ఆనందం కోసం బయట వాళ్ళని వాడుకున్నాం. ఇప్పుడు ఎవరినే వాడుకోవడానికి మొదలుపెట్టాం? కృష్ణునే వాడుకోవడానికి మొదలుపెట్టాం. సో అంటే చైతన్యం ఆ స్థాయిలో ఉంటే మనం కృష్ణుని కూడా మన స్వలాభం కోసం వాడుకునేటువంటి అవకాశం ఉంది. అదే నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా ఈ భాగవత్ సప్తాహాలు ఇవి అవి ఇవన్నీ కూడా ఏంటి, వాటి వెనక ఉద్దేశం ఏమిటంటే, కృష్ణుడి పేరు అయితే కృష్ణుడి పేరు చెప్పుకుంటాం, బట్ దానివల్ల వచ్చేటువంటి ఫలితం మాత్రం నాది అనేటువంటి భావన. సో అందువల్ల ఈ మార్పు జరగాల్సింది ఏంట్లో అని అంటే, చైతన్యంలో మార్పు జరగాలి. చైతన్యంలో మార్పు జరగాలంటే ఈ మూడిట్లో మార్పు జరగాలి. ఈ మూడిట్లో అంటే ఇందులో థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ లో మార్పు జరగాలి. ఎలా జరుగుతుంది ఈ మార్పు? అసలు ఈ చెడు చైతన్యం, ఈ కల్మష చైతన్యం మనకి ఎలా వచ్చింది? ఈ విషయం గురించి ఈరోజు చర్చ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చైతన్యం అనేటువంటిది మనకి ఎవరిచ్చారు? అంటే ఒక చచ్చి పడి ఉన్నటువంటి వ్యక్తికి, బ్రతికున్నటువంటి వ్యక్తికి మధ్య తేడా ఏమిటి? చైతన్యం అని చెప్పేసి అంటాం కదా. ఈ వ్యక్తికి చైతన్యం లేదు, ఆ వ్యక్తికి చైతన్యం ఉన్నది. చైతన్యం ఉంది అంటే ఏం చేయగలుగుతాడు ఆ వ్యక్తి? ఈ వ్యక్తి చేయలేనిది ఆ వ్యక్తి చేయగలిగేది ఏమిటి? థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ చేస్తాడు, అంతే కదా. ఆ చైతన్యాన్ని ఎవరిచ్చారు? ఒక జీవికి చైతన్యాన్ని ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అది అందరూ కూడా ఒప్పుకుంటారు కదా, భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చేటువంటిది ఎప్పుడు కూడా శుద్ధంగానే ఉంటుంది, గాని కల్మషమైనటువంటిది ఉండదు కదా. మరి భగవంతుడు ఇచ్చినటువంటి శుద్ధ చైతన్యం కల్మష చైతన్యంగా ఎలా మారిపోయింది? ఏం జరిగితే మారిపోయింది? ఇది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడు ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటిది ఇస్తాడు, పవిత్రమైనటువంటిది ఇస్తాడు, అంతేగాని కల్మషరహితమైనటువంటి, కల్మష పూరితమైనటువంటిది ఇవ్వడు కదా భగవంతుడు. మరి ఈ శుద్ధ చైతన్యం నుంచి కల్మష చైతన్యానికి ఎలా వచ్చేసాం మనం? ఏం చేస్తే వచ్చాం? అది మనం తప్పనిసరిగా ఆలోచించాలి. శ్రీల ప్రభుపాదులు వారు తన పుస్తకాల్లో ఒక ముఖ్యమైన విషయం రాశారు. అదేమిటంటే, మనందరం కూడాను శుద్ధ చైతన్యంతో, భగవంతుడితో పాటే వైకుంఠంలో ఉన్నాం, లేదా ఆధ్యాత్మిక జగత్తులో ఇంతకుముందు ఉండేటువంటి వాళ్ళం. ఎవరితో పాటు? భగవంతుడితో పాటు ఉండేటువంటి వాళ్ళం. ఏ చైతన్యంతో? శుద్ధ చైతన్యంతోనే ఉండేటువంటి వాళ్ళం. మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళం ఇక్కడికి వచ్చి ఎలా పడ్డాం? ఏం జరిగింది మధ్యలో? మీరు ఇన్ని రోజులు కూడా కనీసం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఒక సంవత్సరం పైన ఉండేటువంటి జాయిన్ అయినటువంటి వాళ్ళే కదా మినిమం. మరి ఈ సంవత్సరంలో మీరు విన్నటువంటి క్లాసులు గాని, లేకపోతే ప్రభుపాదులు వారి పుస్తకాలను చదవడం ద్వారా గాని, మీరు సముపార్జించినటువంటి జ్ఞానం ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చి పడ్డాం చెప్పండి? ఎంజాయ్ చేయాలని రెండు కారణాలు ఏమిటా? రెండు కారణాలు స్వతంత్ర భావన, నేను స్వతంత్రంగా జీవించాలి, భోగభావన స్వతంత్ర భావన, అది రెండు కారణాలు. ఓకే, ఏమిటి భోగభావన స్వతంత్ర భావన అంటే? మనం భగవంతుడితో పాటు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం భగవంతుడికి ఎలా ఉన్నాం? సేవకుడిగా ఉన్నాం. సేవకుడు అంటే ఎవరు? సేవని అంది ఇచ్చేటువంటి వాడు. సేవ అంది ఇచ్చేటువంటి వాడు, సేవ ఇస్తే దాన్ని భోగించేటువంటి వాడు భగవంతుడు. మరి సేవకుడికి ఏమైనా భోగం లభించదా? ఇందులో సేవకుడికి ఏమైనా ఆనందం లభించదా అని ప్రశ్నేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది? సేవకుడికి కూడా ఆనందం ఉంటుందా ఉండదా? సేవకుడికి సేవ చేయడం ద్వారా ఆనందం ఉంటుంది, భగవంతుడికి సేవని స్వీకరించడం ద్వారా ఆనందం ఉంటుంది, అంతే కదా. మరి ఈ సేవకుడు ఒకరోజు అనుకున్నాడు అన్నమాట, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ప్రభుపాదులు వారు సరళమైన రూపంలో చెప్తారు చూసారా, రోజు ఈ చేయి తీసి చేసే పని ఏంటి? చేతిలో ఆహారం తీసుకుని నోట్లో పెడితే నోట్లో నమిలిన తర్వాత అది కడుపులోకి వెళ్లి జీర్ణమైన తర్వాత దీనికి కావలసిన శక్తి వస్తుంది. అంటే ఎప్పుడు ఇది చేయాల్సిన పని ఏమిటి? దీనికి ఆహారం అందించడమే చేయికి చేయాల్సినటువంటి పని. చేయి ఎప్పుడు ఎలా ఆలోచించకూడదు? నేను నోటికి ఎందుకు ఆహారం కావాలి, నేనే తింటానని చెప్పి ఇలా ట్రై చేసింది అనుకో, చేయి ఏమవుతుంది? చేతికి చచ్చుబడిపోతుంది కొన్ని రోజుల తర్వాత. ఎందుకు? దీనికి అందాల్సినటువంటి శక్తి అందదు కాబట్టి చేయి చచ్చుబడిపోతుంది. అదే విధంగా భగవంతుడు మనకి, మనం భగవంతుడికి సేవ ఇస్తూ ఉన్నప్పుడు భగవంతుడు మనకి దయతో ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు, సేవ చేసే భాగ్యాన్ని ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం ఎలా ఆలోచించామంట, ఏంటి రోజు ఈ భగవంతుడికి సేవ చేయాలా, నేను మాత్రం సేవ అందుకోకూడదా, నేను అందించేవాడినే గాని అందుకునేవాడిని కాదా అనేటువంటి ఆలోచన వచ్చింది అన్నమాట. ఆ ఆలోచన రావడంతోనే భగవంతుడు మనల్ని ఎక్కడ పెట్టాడు? వైకుంఠం నుంచి నీకు వేరే ప్లేస్ ఉందిలే అక్కడ పంపిస్తానులే అని చెప్పి మనల్ని ఇక్కడ పెట్టాడు అన్నమాట. సో ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మనం ఏమిటి అంటే భోగ భావన. అంటే మనకి కూడా భోగం వస్తుంది కానీ వ్యతిరేకంగా భోగం పొందాలనేటువంటి భావం. వ్యతిరేకంగా అంటే మన సహజ స్థితికి విరుద్ధంగా భోగం పొందాలనేటువంటి భావన వల్ల మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. మన సహజ స్థితి ఏమిటి? భగవంతుని సేవించడం. బట్ మనం కోరుకున్నది ఏమిటి? భగవంతుడిలాగా సేవించబడడం మనం కోరుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డాం. అర్థమవుతుంది అందరికీ కూడా? మరి ప్రశ్న ఏమిటంటే వీడికి ఇలాంటి చెత్త కోరిక ఎలా వచ్చింది? అసూయ వల్ల. అక్కడ అసూయ ఎలా కుదురుతుంది? అసూయ కరెక్టే, అసూయ టెక్నికల్ గా నువ్వు మాట, నీ ఆన్సర్ కరెక్ట్, బట్ అక్కడ అసూయ అనేటువంటి దానికి తావులేదే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా రమానంద, త్రిగుణాల చేత సంపర్కము చెందినాడో అప్పుడు పతితుడవుతాడు. ఎక్కడి నుంచి? ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి పడిపోతాడు. ఇప్పుడు త్రిగుణాలు అక్కడ లేవే, ఎక్కడ లేవు. వైకుంఠంలో త్రిగుణాలు ఎక్కడున్నాయి? వైకుంఠంలో త్రిగుణాలు ఎక్కడున్నాయి? భౌతిక ప్రపంచంలో ఉన్నాయి కానీ వైకుంఠంలో త్రిగుణాలు లేవే. ఎట్లా బా దీనికి సమాధానం? సంభవాలధర. ఎందుకయ్యా ఈ చెత్తంతా? ఎవడు పడతాడు? ఎలా వచ్చి నూతిలో పడ్డా ఉంది ఇంపార్టెంట్ కాదు, నూతి నుంచి బయటపడు. అదేనా ప్రభుపాదులు వారు అంటారు, ఎలా వచ్చి పడ్డా ఉన్నది ఇంపార్టెంట్ కాదు. కరెక్టే, బట్ ఎలా వచ్చి పడ్డామో తెలిస్తే కొద్దిగా ఉపయోగపడుతుంది కూడా, ఎలా బయటికి వెళ్లాలనేది కూడా ఉపయోగపడుతుంది. అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, బట్ దాని గురించి అప్పుడప్పుడు ఆలోచించిన నష్టం మాత్రం లేదు. సో యాక్చువల్ గా ఏం జరిగింది అంటే, జీవికి భగవంతుడు ఒక ముఖ్యమైనటువంటి దాన్ని ఇచ్చాడు. ఏమిటది? చాలా గొప్పది ఇచ్చాడు. ఏమిటది? స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చాడు. ఈ స్వాతంత్రం దేనికి ఇచ్చాడు భగవంతుడు? ఆయనతో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చాడు. అంటే ఒకవేళ స్వేచ్ఛ ఇవ్వకపోతే ప్రేమపూర్వక సంబంధం ఉండదా? ఇవి బాగా ఆలోచించి చెప్పండి నాకు. ఇవన్నీ ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఈ డిస్కషన్ లో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఇవి. స్వేచ్ఛ లేకపోతే ప్రేమపూర్వకమైనటువంటి సంబంధంలో పాల్గొగలమా పాల్గొలేమా? పాల్గొలేయడం అసాధ్యం. స్వేచ్ఛ అనేటువంటిది కావాలి. స్వేచ్ఛ అంటే ఏమిటి? హృదయపూర్వకంగా ఏదైనా చేస్తే స్వేచ్ఛ అవుతుంది. తుపాకీ పెట్టి చేయరానంటే అది స్వేచ్ఛ అవుతుందా? స్వేచ్ఛ అవుతుంది, అదేంది బలవంతం అవుతుంది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, మనకి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఇస్తే మనం ఏం చేస్తాం? ఆ స్వేచ్ఛని స్వేచ్ఛిస్తే ఏం చేస్తాం? మనం భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకున్నాం. చూసారా, స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే వచ్చే ఫలితం చూసారా? భగవంతుడు మనకి స్వేచ్ఛ ఇచ్చింది దేనికి అంటే ఆయనకి సేవ చేయడానికి. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసి నువ్వక్కడైనా అనుభవించాలి, నేను అనుభవించకూడదా అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే భగవంతుడు ఏం చేస్తాడు, సరే నీకు ఈ స్థానం ఇక్కడ కాదులే, వేరే దగ్గర పెడతానులే అని ఇక్కడికి వచ్చి భౌతిక ప్రపంచానికి వచ్చి తెచ్చిపెట్టాడు అనమాట. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటినంటే, భగవంతుడిచ్చినటువంటి స్వేచ్ఛని లేదా భగవంతుడి ద్వారా వైష్ణవులు ఇచ్చినటువంటి స్వేచ్ఛని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది? మనం పతితులమైపోతాం. సో మీరందరూ కూడాను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది హోంవర్క్ క్వశ్చన్. మనకి ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఏమిటి? మనకిక్కడ కృష్ణుడిస్తున్నటువంటి స్వేచ్ఛ ఏమిటి? ఇక్కడ ఆ స్వేచ్ఛని సద్వినియోగం ఎలా చేసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఆ స్వేచ్ఛని సద్వినియోగం ఎలా చేసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? మనకి ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఏమిటి? ఆ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఇది హోంవర్క్ ఎక్సర్సైజ్. అర్థమైందా అందరికీను? క్వశ్చన్ అర్థమైంది కదా అందరికీ కూడాను? ఏమైంది, పడుకున్నాడు ఆరుద్రప్ప? కుర్చీ మీద కూర్చోండి, మీకేం ఇబ్బంది లేదు. కిందే కూర్చోవాలని రూల్ లేదు. ఎక్కడ కూర్చుంటే సరిగ్గా నిద్రపోకుండా వినగలుగుతాం అక్కడ కూర్చోండి, నా నెత్తి మీద తప్పితే. ఎందుకంటే నేను చెప్పడానికి ఉన్నాను, నేను నా నెత్తి మీద కూర్చుంటే. సో అర్థమైంది కదా అందరికి ప్రశ్న? అర్థమైంది కదా? మీరేమనుకుంటున్నారు, మీకు ఇక్కడ స్వేచ్ఛ ఉందనుకుంటున్నారా లేదా? వెరీ గుడ్. స్వేచ్ఛ అందరికీ ఉంది. అందరికంటే ఎక్కువ ఎవరికి ఉంది అని అంటే భగవంతుడి శరణంలో ఉండే వాళ్ళకి అందరికంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంది. జంతువులకు స్వేచ్ఛ ఉందా అంటే లేదు, ఉంది కానీ వాటి స్వేచ్ఛ కేవలం పరిమితమైనటువంటి స్వేచ్ఛ ఉంది, ఎక్కువ లేదు. దేవతలకు ఇంకా ఎక్కువ స్వేచ్ఛ ఉంది, అంతకంటే పైన ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ స్వేచ్ఛ ఉంది. ఈ రకంగా చూస్తే భగవంతుడి దగ్గరికి వెళ్లిన వాళ్ళకి ఇంకా ఎక్కువ స్వేచ్ఛ ఉంది అన్నమాట. సో స్వేచ్ఛ ప్రేమకి నిదర్శనం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. స్వేచ్ఛ అనేటువంటిది ప్రేమకి నిదర్శనం. ఎలా ప్రేమకు నిదర్శనం చెప్తారా ఎవరైనా? నేను స్వేచ్ఛ ప్రేమకు నిదర్శనం అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి, దానికి మీరు ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? ఆలోచించి, స్వేచ్ఛ ప్రేమకు నిదర్శనం అని ఎలా మనం బలపరచొచ్చు ఈ మాటను? లవ్ ఉంటుంది, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫీలింగ్స్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫీలింగ్స్, లవింగ్ ఫీలింగ్స్ ఉంటుంది. స్వేచ్ఛ ప్రేమకు నిదర్శనం. ప్రేమించాలంటే స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ లేకపోతే మనం ప్రేమించలేము. స్వేచ్ఛ లేకుండా మనం ఎవరికి ఏదైనా చేస్తున్నామంటే బలవంతంగా చేస్తున్నట్టే లెక్క, కానీ ప్రేమతో చేస్తున్నట్టే లెక్క కాదు. కాబట్టి మనకి తప్పనిసరిగా భగవంతుడితో ప్రేమపూర్వక సంబంధం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏం కావాలి? మనకి స్వేచ్ఛ కావాలి. భగవంతుడు ఆ స్వేచ్ఛను మనకి ఇచ్చాడు. బట్ మనం ఇస్తే ఏం చేసాం? ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేశాం. దుర్వినియోగం చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు? మనల్ని ఎక్కడ పెట్టాడు? భౌతిక ప్రపంచంలోకి వచ్చి పెట్టాడు. పెట్టి మనల్ని ఎలా బంధించాడు? జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేటువంటి నాలుగుతో బంధించాడు. అంటే ఒక నాలుగు గోడలో పెట్టినట్టు అనమాట. ఇంతకుముందు ఆ గోడలు లేవు, ఇప్పుడేమున్నాయి? గోడల మధ్య పెట్టాడు. అయినా స్వేచ్ఛ ఉందా లేదా? ఎలా? ఆ గోడల మధ్య తిరగచ్చు కదా. ఇప్పుడు ఈ రూమ్ లో మనల్ని బంధించారు, అలాగో చెప్పొచ్చు. బట్ ఈ రూమ్ లో మనకు బోల్డంత స్వేచ్ఛ ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగి మొత్తం చుట్టూ తిరిగి కూడా రావచ్చు, ఇంత స్వేచ్ఛ ఉంది. ఈ రూమ్ లో నువ్వు నీ స్వేచ్ఛను ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి నువ్వు బయటకు వెళ్తావా లేకపోతే ఇంకా నేను బంధిస్తారా అనేటువంటి ఆధారపడి పిచ్చోళ్ళ ప్రవర్తిస్తే ఏం చేస్తాం? వాడిని పట్టుకుని ఇంకా సెల్లో వేసేస్తారు అన్నమాట, చిన్న సెల్లో వేసేస్తారు. సో ఈ రకంగా స్వేచ్ఛ, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకున్నాం. అయితే మరి మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు, దుర్వినియోగం చేసుకుంటాడని తెలిసి కూడా భగవంతుడికి బుద్ధి లేదా, స్వేచ్ఛని ఎందుకు ఇచ్చాడు అని ఎవరైనా ప్రశ్న చేయొచ్చు. అంటే మరి అంత కఠోరంగా భగవంతుడికి బుద్ధి లేదా అనేటువంటి ధైర్యం చేయకపోవచ్చు, బట్ మనసులో అది ఉండొచ్చు. ఏమిటి, భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, అనవసరంగా ఇచ్చిన నేడిపించి తింటున్నాడు అనే ఆలోచన ఉండొచ్చు కదా. స్వేచ్ఛ ఎందుకు ఇవ్వాలి, అది నేను దుర్వినియోగం చేస్తానని తెలుసు కూడా నాకు మళ్ళీ శిక్షలు ఎందుకు ఇవ్వాలి, ఈ చెత్తంతా లేకుండా స్వేచ్ఛ హరించిస్తే బాగుండేది కదా, ఇవ్వకపోయింది ఉంటే బాగుండేది కదా అంటే దానికి సమాధానం, భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి స్వేచ్ఛ ఇచ్చాడు. బట్ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నామే, దుర్వినియోగం చేసుకుంటామని తెలుసు కూడా భగవంతుడు ఎందుకు స్వేచ్ఛ ఇచ్చాడు అంటే స్వేచ్ఛ లేకపోతే ఏమి లేదు, ప్రేమ లేదు కాబట్టి. అందువల్ల భగవంతుడు స్వేచ్ఛ ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదు. తప్పు ఎవరిది, మనది. మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. సో ఈ దుర్వినియోగం చేసుకోకుండా స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత చైతన్యం, మళ్ళీ ఏదైతే శుద్ధ చైతన్యం ఉందో శుద్ధ చైతన్యానికి వెళ్తాం. అలా చేసుకోకుండా, సద్వినియోగం చేసుకోకుండా అదే దుర్వినియోగం ఇంకా చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇంకా దిగజారినటువంటి చైతన్యానికి వెళ్ళిపోతాం. ప్రభుపాదుల వారు దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. అది ఎక్కడంటే 3వ అధ్యాయంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు కదా కృష్ణుడికి, మీరు భగవద్గీత చదివి ఉంటే గుర్తుంటే చెప్పండి, ఓ కృష్ణ నన్ను బలవంతంగా తోస్తున్నట్టు ఎవరో ఒకరు తోస్తున్నారు, నేను పనులు చేయకూడదనుకున్నా వాటిని చేయిస్తూ ఉన్నారు, చేయాల్సినటువంటి పనులని చేయకుండా ఎవరో నిరోధిస్తున్నట్టుగా ఎవరో చేస్తున్నారు, ఎవరు అది అని చెప్పేసి అడుగుతాడు. గుర్తుందా ఎవరికైనా ఈ ప్రశ్న? లేదు. లేకపోతే ఆ శ్లోకం చదవండి, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరణం. ఇది శ్లోకం ఆయన ఇచ్చిన ఆన్సర్. దీని ముందు శ్లోకం అర్జునుడు అడిగిన ప్రశ్న, నాకు ముందు శ్లోకం గుర్తులేదు, ఆన్సర్ గుర్తుంది. కాబట్టి ముందు శ్లోకం మీరు, నీకు తెలుసా ముందు శ్లోకం చెప్పు, అతక్కేన ప్రయుక్తోయం పాపం పాపం చరతి పురుష, అతక్కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. సరే అక్కడ దాకా వచ్చావు కనీసం. బలాదివ నియోజిత, లాస్ట్ లైన్ ఇది, బలాదివ నియోజిత. బలాదివ అనంటే బలవంతంగా, నియోజిత అంటే నెట్టడం అన్నమాట. సో ఎవరో నన్ను బలవంతంగా నెడుతున్నట్టు కృష్ణ చేస్తున్నారు అని అంటే అప్పుడు ప్రభుపాదులు దానికి కృష్ణుడు సమాధానం ఇచ్చింది ఏమిటి, కామయేష క్రోధయేష ఎవరో కాదు నాయనా, అదెవరు, నీ యొక్క కామం. కామము అని అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, డిజైర్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ, అంటే కృష్ణునికి సంబంధం లేకుండా భోగించాలనేటువంటి భావన. సో దాన్ని కామం అని అంట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అనేటువంటి పర్పట్లో దాని భాష్యంలో అది ఎన్నో శ్లోకం అయినా ఐడెంటిఫై చేశారా, 37ది కామయేష క్రోధయేష. సో మనం చెప్తుంది 36 శ్లోకం ఏంటి, ఇప్పుడు చదువు, ఎవరో ఒకరు చదవండి. అతక్కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిశ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. బలాదివ నియోజిత, బలవంతంగా నన్ను ఎవరు తోస్తున్నట్టు అనిపిస్తుంది అర్జున, ఓ కృష్ణ దయచేసి చెప్పి ఎవరది అంటే, అప్పుడు కృష్ణుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం అనేటువంటి విషయం చెప్తాడు. అందులో ప్రభుపాదులు వారు రాస్తారు పర్పట్లో, అది మీరు తర్వాత చదవండి, ఇప్పుడే చదవద్దు, మూసేయండి పుస్తకాలు, ఫోకస్ పోతుంది అందుకే. అందులో ప్రభుపాదులు వారు ఏం రాస్తారంటే, ఎలాగైతే స్వచ్ఛమైనటువంటి పాలులో ఒక పులుపు పదార్థం కనుక పడినట్లయితే ఆ పాలు ఏమవుతాయి, పాలు విరిగిపోతాయి, విరిగిపోయిన తర్వాత పెరుగు అవుతుంది, పుల్లని పదార్థంగా అయిపోతుంది. సో ఈ స్వచ్ఛమైనటువంటి పాలను ఎలా పోల్చారంటే, భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ, మనం భగవంతుడి యొక్క సాంగత్యంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు భగవంతుడి మీద ప్రేమ ఉన్నది, కానీ ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఏం పడింది, అందులో పుల్లని పదార్థం ఒకటి పడింది. ఆ పుల్లని పదార్థం పేరేం పేరు, రజోగుణం. అంటే అక్కడ పడలేదు, ఇక్కడికి వచ్చినాక అక్కడ ఆలోచన వచ్చింది, పడింది ఇక్కడ. సో ఏమిటది, నేను రజోగుణం అంటే ఏమిటి, ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ నేను ఎంజాయ్ చేయాలనేటువంటి రజోగుణ ప్రభావం వల్ల ఈ ప్రేమ కాస్త ఏమైపోయింది, విరిగిపోయిన పాలులాగా కామంగా మారిపోయింది అన్నమాట. సో ఈ కామంగా మారిపోవడం వల్ల మనం ఎంతసేపు స్వప్రయోజనం కోసం ఆలోచిస్తున్నాం కానీ ఎవరి గురించి ఆలోచించట్లేదు, కృష్ణుని యొక్క ఆనందం కోసం ఆలోచించట్లేదు. అందుకే చైతన్య చరితామృతిలో మనకు చక్కని శ్లోకం ఉంది, ఏమిటి, కృష్ణేంద్రియ ప్రీతి ప్రేమ ఆత్మేంద్రియ ప్రీతి కామ. కృష్ణుని ఇంద్రియాల కోసం ఎవరైతే కృష్ణుని ఇంద్రియాలని సంతృప్తి పరచాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ప్రేమతో నిర్వహిస్తున్నట్టు, వాళ్ళ జీవితాన్ని ప్రేమతో వర్తిస్తున్నట్టు. ఆత్మేంద్రియ ప్రీతి అంటే మన సొంత ఇంద్రియాలని మనం సంతోష పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఏమంటారు, కామ. ఒకటి శుద్ధ చైతన్యం, ఇంకోటి కలుషిత చైతన్యం. శుద్ధ చైతన్యం అక్కడ ఉన్నది, ఇక్కడికి వచ్చాక ఆ రజోగుణ ప్రభావం వల్ల శుద్ధ చైతన్యం కాస్త ఏమైపోయింది, కలుషిత చైతన్యం అయిపోయింది. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ఏమిటి, శుద్ధ చైతన్యం కలుషిత చైతన్యం? ఎవరికైనా డౌట్లు ఉన్నాయా, నా దగ్గర శుద్ధ చైతన్యం ఉందనే డౌట్ ఏమైనా ఉందా, పొరపాటున లేదు కదా, అందరికీ కూడాను ఒప్పుకోవాల్సిందే మనం, ఏమిటి కలుషిత చైతన్యమే ఉంది. అసలు ఈ మందిరంలో రాకముందు వరకు కలుషిత చైతన్యమే, మనం తినే తిండి మన అన్ని కలుషితమే. ఇక్కడ కాస్త వచ్చిన తర్వాత కొద్దిగా ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది, యాక్టివిటీస్ రూపంలో స్టార్ట్ అయింది, కానీ కాన్షియస్నెస్ మాత్రం ఇంకా అలాగే కలుషితంగానే ఉంది. అవునా కాదా, ఒప్పుకుంటారా లేదా? ఇందాక అనుకున్నాం కదా మనం, శుద్ధ చైతన్యము కలుషిత చైతన్యం. చైతన్యం అంటే మూడు అనుకున్నాం, ఏమిటో మూడు, ఆలోచన అనుభూతి సంకల్పం. శుద్ధ చైతన్యంలో ఆలోచన అనుభూతి సంకల్పం అంటే కృష్ణుని యొక్క ప్రీత్యర్థం అన్ని చేయాలనేటువంటి భావన. కలుషిత చైతన్యంలో ఆలోచన అనుభూతి సంకల్పం అంటే స్వలాభం కోసం చేయాలి. సో అందరూ కూడా భగవంతుడి దగ్గరికి మొట్టమొదటిలో వచ్చే దేంతో వస్తారు, స్వలాభం కోసమే వస్తారు. ఆర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానించ భరతర్షభ. కాబట్టి ఇది శుద్ధ చైతన్యమా కలుషిత చైతన్యమా? కలుషిత చైతన్యమే. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్నది కలుషిత చైతన్యమే. ఈ కలుషిత చైతన్యం యాక్టివిటీస్ మార్చినంత మాత్రాన కలుషిత చైతన్యం శుద్ధ చైతన్యం అయిపోతుందా? యాక్టివిటీస్ మార్చినంత మాత్రాన అంటే నా ఉద్దేశం, ఇంతకు ముందు మీరు జాబులు చేసేవారు, లేకపోతే ఏదో చదివేవారు, లేకపోతే ఇంకేదో పని చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, జాబులు చేయకుండా ఏం చేస్తున్నారు, కృష్ణుని యొక్క సేవ చేస్తున్నారు. పనులు మార్చారు. పనులు మారినంత మాత్రాన ఏం మారదు, చైతన్యం. కంప్యూటర్ మార్చినంత మాత్రాన సాఫ్ట్వేర్ మారిపోతుందా? అదే విండోస్. హార్డ్వేర్ మొత్తం మారిపోయింది. పెంటియం ప్రో తీసుకొచ్చావు, లేకపోతే కోర్ టు డియో ప్రాసెసర్ తీసుకొచ్చావు, ఏ ప్రాసెసర్ తీసుకురాని నడిచేది మాత్రం అదే. ఏమిటది, సేమ్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ పేరేం పేరు, కలుషిత చైతన్యం. రేపు ఈ కలుషిత చైతన్యమే నడుస్తుంది. సో నా పాయింట్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం కొన్నిసార్లు అపోహపడుతూ ఉంటాం. ఏమైనా అపోహపడుతూ ఉంటామంటే ఇంకేముంది, నేను పూర్తిగా మారిపోయాను అంతే, నేను ఇప్పుడు శుద్ధ భక్తుని అయిపోయాను అంతే. ఏంటి బాబు శుద్ధ భక్తుడు అయిపోయావు, ఎలా అయిపోయావు ఒకసారి చెప్పు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నాను, సర్వం త్యజించి వచ్చేసాను, అన్ని వదిలేసి వచ్చేసాను. అన్ని వదిలేసి వచ్చేసి ఎవరి కోసం పనిచేస్తున్నాను, కృష్ణుడి కోసం పనిచేస్తున్నాను. పోనీ పైసా ఆశిస్తున్నానా, ఆశించట్లేదు. కాబట్టి నేను ఎవరైపోయాను, ఇప్పుడు శుద్ధభక్తుని అయిపోయాను అంతే. నెక్స్ట్ స్టెప్ అందరూ కూడా గురు పూజ ప్రోపాల పక్కన నాకు కూడా ఒక ఆసనం పెట్టి శ్రీ గురు చరణ అని చెప్పమని కూడా చెప్తాను మేము బహుశా. ఏమో ఆ పరిస్థితి కూడా వస్తుందేమో. ఆగండి 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 ఆగండి, ఇక్కడేదో చిన్న తేడా ఉంది. ఏంటి, కార్యకలాపాలు మార్చినంత మాత్రం ఏం మారలేదు, చైతన్యం మారలేదు. చైతన్యం కూడా పూర్తిగా మారిన తర్వాత, కృష్ణుడు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ప్యూర్ డెవోట్ అయినట్టు. అంతేగాని నీ మటుకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చేయడానికి వీలు లేదు. సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి, కృష్ణుడు ఇవ్వాలి సర్టిఫికేట్. ఎస్ హీజ్ ప్యూర్ డెవోటీ, మాయాజీ నిన్ను వదిలేసేయండి నా దగ్గరికి తీసుకురండి అని చెప్తే అప్పుడు మాయాదేవి వదిలిపెడుతుంది, అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. సో అందువల్ల నా పాయింట్ ఏంటంటే, ఈ అపోహ నుంచి బయటపడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ప్యూర్ జాయిన్ అయిపోయాను కాబట్టి ప్యూర్, ఇది ఒక అపోహ. తర్వాత అపోహ ఎలా వస్తుంది తెలుసా, జాయిన్ చాలా మంది అవుతారు, నేను ఇప్పుడు ఇనిషియేటెడ్ తెలుసా, ఓహో ఇది ఇంకొక అపోహ అన్నమాట. ఇనిషియేషన్ అంటేనే వాళ్ళకి అర్థం కాదు. ఇనిషియేషన్ అంటే ప్రారంభం అనమాట. ఇనిషియేషన్ అంటే ఎండింగ్ కాదు. ఇనిషియేషన్ అంటే ఏమిటి? ప్రారంభం. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అపోహత మనం ముందుకెళ్తూ ఉంటాం అనమాట. ఇనిషియేషన్ తీసుకుంటే మనం నేను ఆల్రెడీ ప్యూర్ డివోటీస్. తర్వాత ఇంకొక ఆయన ఏమంటాడు తెలుసా? ఇలా చెప్పండి, ఇలా ముందుకెళ్తూ ఉంటే ఎలా ఆలోచన జరుగుతుందో చెప్పండి. ప్రభు నేను బ్రాహ్మణ్ ఇనిషియేటర్, నీకంటే డబుల్ ప్యూర్ నేను. తర్వాత ఇంకొక ఆయన అంటాడు నేను డిపార్ట్మెంట్ హెడ్ తెలుసా? బ్రాహ్మణ్ ఇనిషియేటర్ చాలా మంది ఉంటారు, నేను డిపార్ట్మెంట్ హెడ్ నేను డబుల్ డబుల్ ప్యూర్ అంటాడు. ఇంకొక ఆయన ఏమింటాడు నేను టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు. అలాగే ఇంకొక ఆయన ఏమింటాడు జీబీసీ అని అంటాడు ఆయన. సో ఇలా మనం పొజిషన్స్ చూసుకొని మనం ఏమనుకునే అవకాశం ఉంది అంటే బాహ్యమైన కార్యకలాపాలను చూసుకొని మనం ఏమనుకునే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ మన చైతన్యం కూడా మారిపోయిందని అనుకునే అవకాశం ఉంది. చాలా పెద్ద తప్పు. సో ఎక్స్టర్నల్ పొజిషన్స్ కానీ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ కానీ అంటే బాహ్యమైనటువంటి కార్యకలాపాల ద్వారా ఒక వ్యక్తి చైతన్యం మారిందని నిర్ధారించలేము. మరి ఒక వ్యక్తి చైతన్యం మారిందని ఎలా నిర్ధారించవచ్చు? యాక్టివిటీస్ బట్టి నిర్ధారించలేము అంటున్నాను నేను. యాక్టివిటీస్ బట్టి నిర్ధారించలేము, బట్ దేని బట్టి నిర్ధారించవచ్చు? క్వాలిటీస్ బట్టి నిర్ధారించవచ్చు. క్వాలిటీస్ బట్టి నిర్ధారించవచ్చు. మరి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే చైతన్యం శుద్ధంగా ఉన్నట్టు? మీకు లాస్ట్ టైం నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను గుర్తుందా? 13th chapter 13-19 అందులో ఫస్ట్ శ్లోకం ఏం చెప్తుంది? అసూయ నుంచి బయటపడతారో సర్వజీవుల ఎడల ప్రేమ భావన, కరుణ భావన, స్నేహ భావన కలిగి ఉంటారో అని మొదలు పెడతాడు కృష్ణుడు. కానీ మొట్టమొదటి మాట్లాడేటువంటి క్వాలిటీ ఏమిటి? అసూయ. మరి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ అసూయ అనేటువంటి దానికి కలుషిత చైతన్యానికి రెండింటికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసూయకి కలుషిత చైతన్యానికి కనెక్షన్ ఏముందా ఆలోచించండి. అసూయ అంటేనే కలుషిత చైతన్యం, అసూయ అంటేనే కలుషిత చైతన్యం. బట్ ఎవరి మీద అసూయ? కృష్ణుని మీద కదా అసూయ. ఆలోచించండి, మాకు నిజంగా కృష్ణుని మీద అసూయ ఉందా? కొద్దిగా చాలా కఠినంగా మాట్లాడిస్తున్నారండి మీరు. నేను కృష్ణుని రోజు చూసి కళ్ళు నీరు పెట్టుకుంటా ఉంటే నాకేంటి కృష్ణుని మీద అసూయ? కృష్ణుని నాకు ఎంత ఇష్టం, కృష్ణుని మీద అసూయ, నాకెలా అసూయ ఉంది? ఇది చాలా అనవసరంగా ఆరోపిస్తున్నారు నా మీద. కృష్ణుని మీద నాకు అసూయ లేదు. కృష్ణుడు క్వాలిటీని అసూయ ఉందా? కృష్ణుడు క్వాలిటీసే తెలియదు కదా ఫస్ట్, అసూయ తర్వాత సంగతి. ఇప్పుడు మనం కృష్ణుని మీద అసూయ ఉన్నదా లేదా అని మనం చెప్పగలమా లేదా? మనకి కృష్ణుని మీద అసూయ ఉందా లేదా అని చెప్పగలమా? ఎలా చెప్పొచ్చు? ఇతర భక్తుల పైన వేరే వాళ్ళ మీద అసూయ చూపించినంత మాత్రం కృష్ణుని మీద అసూయ చూపించినట్టు ఎలా అవుతుంది? నాకు అసలు కృష్ణుడు అనేటువంటి వాడు ఉన్నాడనేది లేదు, లేని వ్యక్తి మీద అసూయ చూపించడం ఎలా? అసూయ ఉంది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను అసూయ ఉందని ఒప్పుకుంటున్నాను, కానీ కృష్ణుని మీద అసూయ ఉందని నేను ఒప్పుకోను. అసలు నాకు కృష్ణ గురించి తెలియదయ్యా. ప్రతిసారి కృష్ణుడు కృష్ణ అంటావు నువ్వు, నాకు కృష్ణ ఎవడో తెలియదు. నాకు కృష్ణ ఎవడో తెలియదు అంటే నిన్ను అనట్లేదు నాయన, ఏమనుకోవద్ద, నేను వాదిస్తున్నాను అనమాట మీతో. నాకు నేను కృష్ణ ఎవడో తెలియదు, మీరేమంటున్నారు నన్ను కృష్ణ మీద అసూయ అంటున్నారు, ఏంటి? ఎలా ఒప్పుకుంటా నేను ఒప్పుకోను? నేను ఎలా సాల్వ్ చేసేది? కొద్దిగా దగ్గర దగ్గరకు వస్తున్నారు గోపి గారు. నాది నేను అనేటువంటి స్వార్థం ఉన్న వాళ్ళు నేచురల్ గా దానివల్ల ఏం చేస్తాం? వేరే వాళ్ళకి ఏదో హాని చేస్తాం. చిన్న ఉదాహరణ ఇస్తాను. మీ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉందనుకో, ఖాళీ స్థలం ఉంటే మీరేం చేస్తారు? ఎవరితో మనకేం లే కట్టేద్దాంలే అని చెప్పి మనం ఒక ఆక్రమించేసి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని వచ్చి నువ్వు ఫలానా వాడి ఆ స్థలం ఆక్రమించాడు అని అంటే నువ్వేమంటావు? వాడెవడో నాకేం తెలుసు, వాడెవడో తెలియదు, ఖాళీగా పడింది నేను ఇల్లు తీసుకున్నాను అని అన్నావు అనుకో, అంటే ఒప్పుకుంటారా? ఖాళీగా పడుంటే అది ఎవరిదో తెలుసుకుని వాడి పర్మిషన్ తీసుకుని కావాలంటే కట్టుకో. అలా ఖాళీగా పడుంది కదని చెప్పేసి ఎవరిది పడితే వాడు తీసేసుకుంటే ఏం చేస్తారు? జైల్లో పెడతారు. అలాగే భోగ భావన ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం, దొరికింది దొరికినట్టు భోగించేస్తాం. ఏం అడగం, ఎవరిది ఇది, ఎవరి ఆస్తి అని అడగం. అలా అడగకపోవడం వల్ల భోగించేయడం వల్ల ఏంటి, ఎవరి మీద కసున్నట్టు, ఎవరి మీద అసూయనట్టు, నేచురల్ గా కృష్ణుడు తెలియకపోయినా కృష్ణుడి మీద అసూయనట్టు. ఎందుకు, అది ఎవరు, దానికి యజమాని ఎవరు, కృష్ణుడు యజమాని. కాబట్టి కృష్ణుడి పర్మిషన్ లేకుండా కృష్ణుడిది భోగిస్తున్నావు కాబట్టి నీకేమున్నట్టు, కృష్ణ మీద అసూయనట్టు. ఇప్పుడు అర్థమైందా, కృష్ణ మీద ఇప్పుడు ఒప్పుకుంటారు అందరూ కృష్ణ మీద అసూయిందని. ఇప్పుడు ఎవరు ఆర్గ్యూ చేయడానికి కాదు, నాకు కృష్ణ అంటే తెలియదు, నాకు అసూయ లేదన్నాని కాదు, అందరికీ ఏముంది, కృష్ణ మీద అసూయింది. ఎందుకు, కృష్ణుని పర్మిషన్ లేకుండా మనం భోగిస్తున్నాం కాబట్టి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించా జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మాగృద కశ్యత్సనం. ఇది మనకి ఈశోపనిషత్తులో మంత్రం ఒకటి. ఏం చెప్తుంది ఈ మంత్రం, ఈ ప్రపంచం అంతా కూడాను యజమాని ఎవరు, కృష్ణుడు. ఆ యజమాని అయినటువంటి కృష్ణుడు నీకోసం కొంత దాచిపెట్టాడు, నువ్వు కావాలంటే దాన్ని అనుభవించు. అంతేకాకుండా అలా కాకుండా వేరే వాడిది కూడా పెట్టి నువ్వు తీసేసుకుని దాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తే ఎవరి మీద అసూయున్నట్టు, కృష్ణుడి మీద తప్పనిసరిగా అసూయున్నట్టే లెక్క. సో అందువల్ల ఈ భౌతిక చైతన్యం ఏదైతే ఉందో, ఈ కుళ్ళిపోయిన చైతన్యం ఏదైతే ఉందో, మనం క్యారీ చేస్తున్నటువంటి కలుషిత చైతన్యం, ఇందులో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏమిటి, భోగభావన. భోగభావన ఉంది అని అంటే అర్థం ఏమిటి, మనం కృష్ణుని మీద అసూయని కలిగి ఉన్నట్టే లెక్క. కాబట్టి కృష్ణుని ఏమన్నాడు, ఈ భోగభావన నుంచి బయటపడాలంటే నువ్వు అసూయ నుంచి బయటపడాలి. అసూయ నుంచి బయటపడితే నేచురల్ గా నువ్వు శుద్ధ చైతన్యానికి వస్తున్నట్టే లెక్క. సో నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, శుద్ధ చైతన్యం, శుద్ధ చైతన్యానికి కలుషిత చైతన్యానికి మధ్య తేడా ఏమిటి, యాక్టివిటీస్ కాదు, ఏమిటి, భావన. భావన తేడా, ఆ భావన తేడా ఏమిటి, భావన. కాబట్టి నేను ఇందాక అన్నట్టుగా యాక్టివిటీస్ మార్చినంత మాత్రాన మనందరం ఏమైపోయినట్టు కాదు, శుద్ధులం అయిపోయినట్టు కాదు, మనం శుద్ధ భక్తులం అయిపోయినట్టు కాదు. మనం ఏం మార్చుకోవాలి, చైతన్యాన్ని మార్చుకోవాలి. చైతన్యాన్ని మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి, చైతన్యాన్ని మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి, థింకింగ్ ఫీలింగ్ విల్లింగ్, ఈ మూడు మార్చుకోవాలి. మరి ప్రభుపాదుల వారు ఒక మాట అంటారు, ఏమిటి, భౌతిక చైతన్యంలో థింకింగ్ ఫీలింగ్ విల్లింగ్ ఎలా ఉంటాయో చెప్తారు ప్రభుపాదులు. ఎలా ఉంటాయంట, ఐఎమ్ ది ప్రొప్రైటర్, ఐఎమ్ ది ఎంజాయర్, ఐఎమ్ ది కంట్రోలర్, ఈ మూడు ఉంటాయన్నమాట. భౌతిక చైతన్యం యొక్క విభాగాలు ఏమిటి, నేను యజమానిని, నేను భోక్తని, నేను నియామకుణ్ణి అనేటువంటి మూడు ఉంటాయన్నమాట. ఇవి భౌతిక చైతన్య లక్షణాలు. మరి ఆధ్యాత్మిక చైతన్య లక్షణాలు ఏమిటి, కృష్ణుడు యజమాని, కృష్ణుడు భోక్త, కృష్ణుడు నియామకుడు. సో ప్రస్తుతం మనందరం కూడాను ఈ భౌతిక చైతన్యంలో ఉంటూ కార్యకలాపాలు మాత్రం ఆధ్యాత్మిక కార్యకలాపాలే చేస్తున్నాం, బట్ చైతన్యం మాత్రం భౌతిక చైతన్యం ఉంది. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక మెదడుకు మేత, ఏమిటి, కేవలం బాహ్యమైనటువంటి కార్యకలాపాలు మాత్రం కృష్ణునికి సంబంధించినవి చేస్తూ భౌతిక చైతన్యాన్ని అలాగే మెయింటైన్ చేస్తే అవి ఎలా బహిర్గతం అవుతుంది, ఈ భౌతిక చైతన్యం ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎలా బహిర్గతం అవుతుంది, ప్రశ్న అర్థమైంది అందరికి, ఫస్ట్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నా చైతన్యం మారలే, నా చైతన్యం అదే, ఏమిటి, కలుషిత చైతన్యం. కలుషిత చైతన్యం అంటే ఏమిటి, ఐఎమ్ ది ఎంజాయర్, ఐఎమ్ ది ప్రొప్రైటర్, ఐఎమ్ ది కంట్రోలర్. అదే చైతన్యంతో ఉంటూ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చేస్తున్నా అంటే మనందరం కూడా ఇప్పుడు ప్రస్తుతం మనందరం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లోనే మునిగున్నాం, బట్ మనకేం మారలే, దీనివల్ల ఎలాంటి పర్యవసానం వస్తుంది, దీనివల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయి చెప్పండి. నేను సంసార చక్రం అవన్నీ పెద్దవు, నేను అంటుంది ఏంటంటే ప్రాక్టికల్ ఏమని చెప్పండి, అంటే మనం రోజు డే టు డే స్ట్రగుల్స్ చెప్పండి. దీనివల్ల ఈ చైతన్యం మార్చుకోకపోవడం వల్ల కార్యకలాపాలు మాత్రం ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తున్నాం, కానీ దీనివల్ల కొన్ని లోపాలు జరుగుతున్నాయి, కొన్ని పర్యవసానాలు ఏమిటి, మాధవానంద సేవను చక్కగా చేయకుండా ఎవరి మీద అసూయ, పక్కవాడి మీద, ఎవరి మీద అసూయ, ఏదో మొత్తం మీద అసూయ, కంపిటీషన్, కాంపిటేటివ్ మెంటాలిటీ, కాంపిటీషన్,
రే వాడు ఇన్ని చేస్తాడు, వాడు అలా చేస్తాడు, వాడు ఇలా చేస్తాడు, కాబట్టి నేను కూడా అలా చేయాలి ఇలా చేయాలి అంటే ఇదంతా ఏం చైతన్యం క్యారీ చేస్తున్నావు? సేమ్ బయట ఉన్న మెంటాలిటీనే క్యారీ చేస్తున్నావు. అసూయ చెందడం, వేరే వాళ్ళని అంటే అసూయ చెందడం. ఇంకా గ్రడ్జింగ్ మెంటాలిటీ, గ్రడ్జింగ్ మెంటాలిటీ. ఓకే, ఇంకా అదే స్వార్థం ఎలా బయటపడుతుంది చెప్పండి. వేరే వాళ్ళు బాగా కృష్ణ చైతన్యంలో కొన్ని సాధిస్తూ ఉంటే ఫలితాలు అవి చూసి వారోలేంటాం. వెరీ గుడ్. ఇంకా ఇంకా బ్రహ్మానంద రూపాల్లో ఇవి బయటపడుతూ ఉంటాయి, కామక్రోధ రూపాల్లో. ఓకే, ఇంకా వెరీ గుడ్ బాయ్. ఏయ్, నీకెవడరా కృష్ణ చైతన్యం ఇచ్చాడు? నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే నేను నీకు పుస్తకం ఇచ్చాను. పుస్తకం ఇచ్చింది నువ్వైనా, కృష్ణ చైతన్యం ఇచ్చింది ఎవరు? ప్రభుపాదులు వారు. బట్ వీడు మాత్రం ఏమనుకుంటాడు, నా వల్లే కృష్ణ చైతన్యం వచ్చింది అనుకుంటాడు. కాబట్టి జీవితాంతం నువ్వు నాకే సరణం అవ్వాలని అలాంటివి కూడా అలా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందా? మన డివోటీ అసోసియేషన్ లో అలా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. మనం వదలలేం అన్నమాట, ఎవరిని వేరే వాళ్ళకి వదలం. మన దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట, కంట్రోల్ చేస్తాం. ఏయ్, నేనెవరో తెలీదా, స్టార్ లీడర్ నేనే. కాబట్టి నువ్వు చెప్పి నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అంతే. నీ నువ్వు చెప్పి నేను వింటా, నేను చెప్పి నువ్వు వినాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం అద్దెకి తీసుకొచ్చినవే, కలుషిత చైతన్యం నుంచి వస్తున్నటువంటి భావాలే అనమాట ఇవన్నీ. అవునా కదా? ఇంకా ఫ్రూటీ మెంటాలిటీ. ఫ్రూటీ మెంటాలిటీ అంటే ఫలితం కోసం ప్రయత్నం చేయడం అనమాట. ఫలితం అంటే ఆచార్యులు అడిగిన ఫలితం కాదు, మనం సొంత ఫలితం ఒకటి, మనకు ఒక ఎజెండా ఉంటుంది అనమాట, ఆ ఎజెండాతో పనిచేయడం అనమాట. ఈరోజు నేను 100 పుస్తకాలు అమ్మాను అనుకో, ప్రభు దగ్గరికి వెళ్ళి 100 పుస్తకాలు అమ్మాను ప్రభు, నాకు మాయాపూర్ ట్రిప్కి టికెట్ ఇవ్వండి అని అడగొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా మీరు అడగకపోవచ్చు. బట్ ఇలాంటివి ఇలా ఈ రకంగా బహిర్గతం అవుతాయనమాట, నీకు సెల్ఫ్ అపాయింటెడ్ గోల్స్ ఉంటాయన్నమాట. సో ఈ రకంగా కలుషిత చైతన్య ప్రభావం మన సేవలో ఈ రకంగా పడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? కలుషిత చైతన్యాన్ని మార్చుకుని తీరాలి. మార్చుకుని తీరితే తప్ప నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లే అవకాశం లేదు. అందరు ఒప్పుకుంటారా? లేకపోతే దీనికి ఏదైనా చర్చ చేయాలంటే చేయొచ్చు. దీని గురించి, దీనికి సంబంధించిన ఏమైనా కొన్ని ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఫాలో అవుతున్నారా? ఇక్కడ థ్రెడ్ ఫాలో అవుతున్నారా, లేకపోతే ఎక్కడో కోల్పోయారు, ఎక్కడో మధ్యలో ఎక్కడో ఆగిపోయినట్టున్నారు? ఇక్కడ ఎట్లాంటి విషయాలు? నెగిటివా? ఫలాపేక్ష. సో అవి ఎక్కువ ప్రేరణ కలిగిస్తాయి కదా, పేరు ప్రఖ్యాతులు, ఇవి ఎక్కువ ప్రేరణ కలిగిస్తుంటాయి. వాట్ అంటే ఆ గోల్స్ ని పెట్టుకుంటేనే మనం సేవ బాగా చేయగలం అని అంటున్నారు, అంతేనా మీరు? ఉంటుంది, దానికి ప్రేరణ వస్తుంది ఇలాంటి గోల్స్ పెట్టుకుంటేనే. బట్ అది తప్పు అంటున్నాను, అది కరెక్ట్ కాదు, అది సరైన చైతన్యం కాదు అంటున్నాను. గోల్స్ నువ్వు పెట్టుకున్నది అనుకో, అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఓకే, అర్థమైంది, నాకు అర్థమైంది, పరిస్థితి అర్థమైంది. అంటే చూడండి, ఇందులో ఒక చిన్న విషయం ఉంది. లేజీగా ఉండేవాడు బద్దగస్తుడు అలాగే కూర్చొని అసలు ఎంతమంది కస్టమర్స్ వచ్చినా ఎంతమంది అడుగుతున్నా కూడాను మీరు ఇలాగే కూర్చొని ఉంటే సిస్టమ్ వంటి తీసుకోలేదు పోను అన్నాడు అనుకో, ఎగ్జాంపుల్. అలా అమ్మేది 2 పుస్తకాలు అమ్మాం మనం. బట్ అదే మనం నిల్చుని యాక్టివ్గా ఉండి ఎక్స్ప్లెయిన్ చేసి భగవద్గీత గురించి అంత వివరించి చెప్పుంటే ఇన్ని అమ్ముండే వాళ్ళం, ఒక 20 అమ్ముండేవాళ్ళం, ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకి నువ్వు అక్కడ 20 అమ్మాల్సింది 2 అమ్మావని మన అథారిటీ మనల్ని అన్నారు అనుకో, ఎగ్జాంపుల్. అది కొంతవరకు అందులో కరెక్ట్ ఉంది. ఎందులో కరెక్ట్ ఉంది, ఎంత మేర కరెక్ట్ ఉంది అని అంటే, మనం కాస్త లేజినెస్ ని తగ్గించుకుని ఉంటే మనం కొద్దిగా ఎక్కువ ప్రయత్నం పెట్టుండేవాళ్ళం. రిజల్ట్ ఏమొచ్చినా కూడా ప్రయత్నం అయితే పెట్టుండేవాళ్ళం. సో ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు ఏమైనా, నువ్వు ఇంకొద్దిగా అక్కడ 50 అమ్మొచ్చు కానీ నువ్వు 20 అమ్మావు అని అంటే అర్థం వాళ్ళు క్వాంటిటీ కావాలని కాదు. వాళ్ళు మనకి ప్రేరేపిస్తుంది ఏమిటంటే, ఇంకా క్వాలిటీతో నువ్వు ఎఫర్ట్ పెట్టుంటే ఇంకా కాస్త ఎక్కువ అమ్మి ఉండేవాడివి అని చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నట్టు కాదు, 50 తీసుకొస్తేనే నువ్వు ప్యూరిటీ ఉన్నట్టు, లేకపోతే ప్యూరిటీ లేనట్టు అని చెప్పడం కాదు. అలా మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఒకవేళ అనుకో, ఒకవేళ నిజంగా అలాగే జరుగుతుంది అనుకో, అలా చెప్పేవాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పనిసరిగా తప్పు చేస్తున్నారు.
ఎందుకనంటే ప్యూరిటీని క్వాంటిటీతో కొలవలేము. ప్యూరిటీ అనేటువంటిది క్వాలిటీతోనే కొలవగలుగుతాం కానీ క్వాంటిటీతో కొలవలేము. అలా ఎవరైనా ప్యూరిటీని క్వాంటిటీతో కలగలిపారు అంటే వాళ్ళు సరిగ్గా అర్థం, కృష్ణ చైతన్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోనట్టే లెక్క. సో మన మనసుకు మనకు తెలుస్తుంది కదా, మీరు ఎఫర్ట్ మొత్తం పెట్టి మీరు 20 అమ్మగలిగారు అనుకోండి, అక్కడ 50 అమ్ముంటే బాగుండేది అంటే అప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, మౌంట్ రోడ్ మీరు చెప్పింది కరెక్టే, ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టుంటే 50 అమ్ముండేవాడినేమో. బట్ నాకు అనిపించింది నేను ఫుల్ ఎఫర్ట్ పెట్టే 20 అమ్మగలిగాను నేను, మేబీ రేపు అమ్మడానికి ప్రయత్నం చేస్తానని కూడా చెప్పొచ్చు. అలా చెప్పకుండా మనం వెంటనే, మన దగ్గర చెయ్యి ఉంది కదా, దోషాన్ని చూపించే చెయ్యి ఒకటి ఉంది చూసారా, ఏళ్ళు రోజు జపం చేసేటప్పుడు అందుకే బయట పెడతాం దాన్ని చూపుడు. ఏ నేను ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు ప్రభు, 20 నేను అమ్మే, మీరు నా స్థానంలో ఉంటే 5 అమ్ముండేవారు, మీరు 50 గురించి మాట్లాడుతున్నారు, మీరంతా కూడా క్వాంటిటీతో లెక్కేస్తున్నారు ప్రభు, ఇది కరెక్ట్ కాదు ప్రభు. ఇది చాలా బ్యాడ్మింటన్, చాలా బ్యాడ్మింటన్ అంటే మీరు ఎవరు చేస్తున్నారనో నేను అనట్లేదు, నేను కలుషిత చైతన్యం యొక్క ప్రభావం ఇది అనమాట. మనం ఎందుకు అనుకోకూడదు, ప్రేమించేటువంటి మన సీనియర్ డివోటీస్ మనం ఇంకా ఎఫర్ట్ పెట్టాలని మనల్ని అలా ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ మనల్ని ఏదో మన 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 ఎఫర్ట్ ని క్వాంటిఫై చేయడానికి ఒక క్వాంటిటీతో మనం అలా అనుకోకూడదు. అలా అనుకోకపోవడం వల్ల మనమే రక్షించబడతాం నిజంగా వాళ్ళ. బట్ అట్లీస్ట్ మన వైపు నుంచి మాత్రం మనం అలా నెగిటివ్, ఇది ఇంకే అయిపోయింది.
బ్రహ్మానంద ఒక క్లాస్ విన్నాం ఏమని, అది న్యాచురల్ న్యాచురల్ కరెక్టే కదా, అది ఎక్కువ బుక్స్ ఎప్పుడు చేయగలుగుతాం, మనం యాక్టివ్ గా ఉండి సరైన చైతన్యం కలిగి ఉండి మనం అలా ప్రయత్నం చేస్తే జనరల్ గా న్యాచురల్ గా ఎక్కువ బుక్స్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇవి మామూలు బుక్స్ కాదు కదా, ఇది సేల్స్ టెక్నిక్స్ తో మనం అమ్మేది కాదు కదా, కృష్ణుని మీద ఆధారపడి కృష్ణ చైతన్యం అందరికీ కూడా దొరకాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కాబట్టి కృష్ణుడు కూడా అదే కావాలనుకుంటున్నాడు కదా, తన పుస్తకాలు అనేటువంటివి నలుగురికి చెందాలని అనుకుంటున్నాడు, కాబట్టి న్యాచురల్ గా ఎక్కువ అమ్మేము అని అంటే అర్థం ఈ ఉద్దేశంతో అమ్మేమని అంటే ప్యూరిటీ ఎక్కువ ఉన్నట్టే లెక్క. కరెక్ట్, ప్యూరిటీ లేనట్టు సాధన సరిచేయనట్టు కాదు, క్వాంటిటీతో లెక్కేసినప్పుడు అని అంటే, నా మాట దయచేసి వినడానికి ప్రయత్నించండి, క్వాంటిటీ అనేటువంటిది పూర్తిగా తీసేమని కాదు అర్థం, క్వాంటిటీ కూడా ఉంది, ప్యూరిటీలో క్వాంటిటీ కూడా భాగం, బట్ క్వాంటిటీయే భాగం కాదు, ప్యూరిటీ అంటే క్వాంటిటీయే కాదు. అర్థమవుతుందా, రెండింటికి తేడా అర్థమవుతుంది, ప్యూరిటీ అంటే క్వాంటిటీయే కాదు, ప్యూరిటీ అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ, బట్ క్వాలిటీ ఎక్కువ. బట్ అలా అని చెప్పి క్వాంటిటీని తీసేయలేము. ఇది ఎలా ఉందంటే, ప్రభుపాద్ వారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు, ప్రభుపాద్ మీరు జపం ఎలా చేయమన్నారు, చక్కగా చేయమన్నారు, శుద్ధంగా చేయమన్నారు, కృష్ణుణ్ణి ప్రేమించే విధంగా ఒక చిన్న పాప తన తల్లిని పాల కోసం ఎలాగైతే అరుస్తుందో అలా చేయమన్నారు, నేను 16 మాలు అలా చేయలేకపోతున్నాను, బట్ ఒక్క మాలు అలా చేయగలను అన్నాడు. ఒక ఆయన వెళ్ళి అన్నాడు, ప్రభుపాదులు అన్నారు నువ్వు అలా చేయకపోయినా పర్లేదు, 16 మాలు నేను చెప్పినట్టు చేయను అన్నారు ప్రభుపాదు. అంటే ఎక్స్టర్నల్ గా మనకు ఎలా అనిపించింది, ప్రభుపాదులు వారు దేని మీద ఎంఫసిస్ చేస్తున్నట్టు అనిపించింది, క్వాంటిటీ మీద ఎంఫసిస్ చేస్తున్నట్టు అనిపించింది, కానీ బట్ ప్రభుపాదులు వారు యాక్చువల్ గా ఏం చెప్తున్నారు, గురువు మాట ఎవడైతే వింటాడో వాడు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోగలడు. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటి, నీ అసెస్మెంట్ కాదు, నువ్వు అనుకోవడం కాదు ఇది క్వాలిటీయా క్వాంటిటీ అని కాదు, నువ్వు గురువు మాటని శిరసాగిస్తున్నావా లేదా, అది ఇంపార్టెంట్. అది చేస్తే నేచురల్ గా క్వాంటిటీ కూడా ఉంటుంది. అయితే నువ్వు అన్నట్టు, నువ్వు అన్నది కరెక్ట్ తప్ప, నేను అనట్లేదు, ఎప్పుడూ కూడా ఎక్కువ స్కోర్ వచ్చినంత మాత్రాన అదే ప్యూరిటీ అనుకోవడం తప్పు. వేరే వాడు ఎవడో టెక్నిక్స్ ద్వారా వాడు ఇది చేసి అది చేసి లోభ పెట్టి ప్రలోభ పెట్టి ఒక 100 పుస్తకాలు అమ్ముకుని తీసుకొచ్చాడు అనుకో, తీసుకొచ్చినప్పుడు వాడికి ప్యూరిటీ ఎక్కువ ఉంది అని అనడం తప్పు. కాబట్టి మనం ప్యూరిటీని ఎలా డిసైడ్ చేస్తాం, క్వాంటిటీ బట్టి కాదు డిసైడ్ చేసేది, ఆ సేవ వల్ల నీకు కలిగినటువంటి మార్పు బట్టి డిసైడ్ చేయొచ్చు. నువ్వు ప్యూర్ గా సర్వీస్ చేస్తే నీకేమవుతుంది, నీ సాధన ఇంప్రూవ్ అవుతుంది, నీ సబ్మిషన్ ఇంప్రూవ్ అవుతుంది, నీ శాస్త్ర స్టడీ ఇంప్రూవ్ అవుతుంది,
నువ్వు వేరే వేరే డివోటీస్ తో నీ వ్యవహార శైలి బాగుంటుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే నువ్వు ప్యూర్ గా నీ సర్వీస్ చేస్తున్నట్టు లెక్క. అలా కాకుండా వాడెవడ 100 పుస్తకాలు అమ్మేసి వచ్చి చాలా ఫోజు కొట్టి చాలా అహంభావంతో ప్రవర్తించే, నువ్వు నా దగ్గర ఏమి కాదు, నువ్వు పో, మీరందరూ వచ్చి నన్ను వర్షిప్ చేయాలి, నాకు అందరూ అన్ని ఇవ్వాలి అని అంటున్నాడంటే వాడి బట్టి అర్థమైపోతుంది ఏంటి, వాడు ఎలా 100 పుస్తకాలు అమ్మినా కూడాను ప్యూర్ గా అమ్మలేదని క్లియర్ గా తెలిసిపోతుంది. కాబట్టి ప్యూరిటీకి ఎప్పుడు కూడాను మనకి దానికి నిదర్శనం ఏమిటి అని అంటే నీ అంతర్గతంగా వచ్చేటువంటి మార్పు అనమాట, నీ చైతన్యంలో వచ్చేటువంటి మార్పు ప్యూరిటీకి నిదర్శనం. నువ్వు చేస్తున్న సేవ వల్ల నీ వినయం పెరుగుతుందా లేదా, నీ అహంకారం పెరుగుతుందా? సో ఇందాకలు అదే బ్యాడ్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి, ఐఎమ్ ది ప్రొప్రైటర్. బట్ ఇక్కడ సరైన చైతన్యం కలిగినటువంటి డివోటీ ఒకవేళ చాలా పుస్తకాలు అమ్మినా కూడా ఏమంటాడు, నా ఎఫర్ట్ వల్ల ఏం కాదు, ఈరోజు కృష్ణుడు నా చేత ఈ పని చేయించాడు, కృష్ణుడికి గురువుకి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి, బహుశా ప్రభు కోరుకున్నారేమో ఈరోజు ఎక్కువ పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అవ్వాలని ఆయన కోరుకుని ఉంటారు, అందుకే ఈరోజు ఇన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అవ్వబడ్డాయి. మరి నేను అదే వ్యక్తిని రోజు ప్రయత్నం చేస్తున్నాను, రోజు ప్రయత్నం చేస్తే రోజు నాకు మరి ఇంత స్కోర్ రావాలి కదా, అలా రావట్లేదంటే అర్థం ఏమిటి, నేను కంట్రోల్ చేయట్లేదు, నా వల్ల జరగట్లేదు. ఎవరి వల్ల జరుగుతుంది? గురుకృష్ణుల యొక్క కృప వల్ల జరుగుతుంది. సో ఏ రోజు ఎంత జరిగితే అంతే గురుకృష్ణ కృప. ఇందులో నా ఎఫర్ట్ అంటూ నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ నా వల్లే జరగట్లేదు. ఈ పాయింట్ అందరికి అర్థమవుతుందా? అంటే చైతన్యంలో మార్పు అంటే ఆలోచన విధానంలో ఎలా మార్పు చోటు చేసుకుంటుంది అనేటువంటిది నేను మీకు చెప్తున్నాను. అందువల్ల మీరందరూ కూడాను మీ మీ సేవలు చేసేటప్పుడు మీ అంతర్గతంగా మీ చైతన్యం ఎలా ఉందో ఆలోచించుకోండి ఒకసారి. మీ అంతర్గతంగా చైతన్యంలో మీకు మంచి లక్షణాలు మీరు పెంపొందించుకుంటున్నారా, లేకపోతే గర్వపూరితమైనటువంటి లక్షణాలు పెంపొందించుకుంటున్నారా ఆలోచించుకోండి. గర్వపూరితమైనటువంటి లక్షణాలు పెంపొందించుకుంటే నీకు అదే కాన్షియస్నెస్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఏ కాన్షియస్నెస్? కలుషిత చైతన్యం. అంటే ఏమిటి, నేను ప్రొప్రైటర్ని, నేను కంట్రోలర్ని, నేను భోక్తని, ఇదే కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి ఈ మూడు చేంజ్ చేసుకోవాలి, మనం రెగ్యులర్ గా చేంజ్ చేసుకోవాలి. ఈ మూడు రెగ్యులర్ గా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవడం అంటే ఎట్లా, ఏం చేస్తే ఈ మూడు చేంజ్ అవుతాయి, అది నెక్స్ట్ బ్రేక్ తర్వాత చర్చిద్దామా? బోర్ వచ్చేసిందా నేను చెప్పిన మాటలకి? మీరు నిజం చెప్పండి, ఏం పర్వాలేదు, నేను ఏదో రకంగా కింద మీద పడి మీకు ఇంట్రెస్టింగ్ గానే నేను ప్రజెంట్ చేయాలని ఉంది, నాకు బోర్ మాత్రం కొట్టించాలని లేదు. బట్ నేను చెప్తున్నటువంటి విషయాలు మాత్రం చాలా ముఖ్యమైన విషయాలు, అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకనంటే ఈ చైతన్యం మీదే మన అడ్వాన్స్మెంట్ ఆధారపడి ఉంటుంది. మన చైతన్యాన్ని మార్చుకుంటే తప్ప మనం ముందుకెళ్లేదు లేదు. ఏదో ఈ కార్యకలాపాల్లో మునిగిపోతాం కదా, ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు ఇలాగ చేస్తూ ఉండండి కార్యకలాపాలు, చైతన్యం టచ్ చేయకుండా కార్యకలాపాలు మాత్రం ఇలాగే చేస్తున్నంత మాత్రాన మీరు శుద్ధభక్తులు అయిపోతారని ఎవరు కూడా అనుకోవద్దండి. కేవలం కార్యకలాపాలు చేయడం వారు శుద్ధభక్తులు ఎవరు కారు. కాబట్టి తప్పనిసరిగా ఏం చేయాలి, చైతన్యంలో మార్పుని తీసుకురావాలి. చైతన్యంలో మార్పుని తీసుకొచ్చేటిది ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ చర్చ. ఏం చేస్తే చైతన్యంలో మార్పు వస్తుంది? కార్యకలాపాలు చేయడం ఇజీయే, బట్ దాన్ని చైతన్యంతో చేయడం ఎలా, అది ఇంపార్టెంట్. సరైనటువంటి అంటే చైతన్యంతో అంటే శుద్ధ చైతన్యంతో. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా చేస్తున్నాం, కలుషిత చైతన్యంతో చేస్తున్నాం, బట్ శుద్ధ చైతన్యంతో కార్యకలాపాలు ఎలా చేయాలి, అది నెక్స్ట్ చర్చ. ఓకే, ఏంటి బ్రహ్మానంద పర్వాలేదు చెప్పు, నేనేమనుకోనులే, నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, నీ మొహం చూస్తేనే సమాధానం చెప్పాలనిపిస్తుంది. బ్రహ్మాండ బ్రహ్మతే గోన భాగ్యవాన్ జీవులాగా నువ్వు నాకు దొరికావయ్యా బ్రహ్మానంద. చెప్పు, బాగా ఆలోచిస్తే తప్పు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ భావన ఎందుకు వచ్చింది, అది మంచి భావన కాదు కదా. ఆధ్యాత్మిక ప్రపంచంలో అంత ప్యూర్ గా ఉంటుంది కదా, ఆ ప్యూర్ లో ఇంప్యూరిటీ ఎలా వచ్చింది, అదే కదా నీ ప్రశ్న. అప్పుడే అంటే అది ఇంప్యూరిటీ అయినప్పటికీ కూడా అది ఇంప్యూరిటీ ఇంకా పూర్తిగా బయటపడలే ఆ ఇంప్యూరిటీ, అది దేని వల్ల వచ్చిందో చెప్తాను చూడు. ఇప్పుడు ఈ జాగ్రత్తగా ఉన్నాడు అందరు, అతను వేసిన ప్రశ్న చాలా టెక్నికల్ ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, మంచి ప్రశ్న. అతను వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, అందరికి అర్థమైందా, ఆధ్యాత్మిక ప్రపంచంలో త్రిగుణాల ప్రభావం ఉండదన్నారు, బానే ఉంది. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో అసూయ ద్వేషాలు ఉండవన్నారు, బానే ఉంది.
మరి అసలుకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? కృష్ణుడు ఎందుకు భోగించాలి, నేనెందుకు భోగించకూడదు అనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? అదే కదా నీ ప్రశ్న. స్వాతంత్ర్యం మనకి ఇచ్చారనుకో, ఇందాక చెప్పాను ఏంటి, స్వాతంత్ర్యం ఇచ్చారంటే ఏముంటే స్వాతంత్ర్యం ఇస్తారు? ప్రేమ ఉంటే ప్రేమకి, ప్రేమని బహిర్గతం చేసే విధానం ఏమిటి? స్వాతంత్ర్యం ఇవ్వటం. స్వాతంత్ర్యం ఇస్తే దాంతోపాటు ఒక ట్రబుల్ కూడా ఉంది. ఏమిటా ట్రబుల్? దాన్ని కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ జీవి చేసింది ఏమిటి? మిస్యూజ్ చేసుకున్నాడు. మరి నువ్వేమంటావు, వాడు మిస్యూజ్ ఎందుకు చేసుకున్నాడు? స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి మిస్యూజ్ చేసుకున్నాడు. అదే ఇవ్వకపోయింటే వాడెక్కడ మిస్యూజ్ చేసుకునేవాడు? అంటే మనం స్వాతంత్రం ఇస్తున్నప్పుడే ఆలోచించేసుకోవాలి, ఏమిటి వీడు దీన్ని మిస్యూజ్ చేసుకున్నా కూడా వీడిని ఎలా రక్షించాలి అని ముందు ప్లాన్ వేసుకోవాలి. కాబట్టి కృష్ణుడు అలాగే ప్లాన్ వేసుకున్నాడు. కృష్ణుడికి తెలుసు ఏమిటి, వీడికి స్వాతంత్రం ఇచ్చాను, వీడు కావాలంటే సరిగ్గా యూజ్ చేసుకుని ఉంటే నాతో పాటు ఉంటాడు, ఒకవేళ వీడు దుర్వినియోగం చేసుకుంటే వీడు ఎక్కడికి వెళ్తాడు? వీడి కోసం నేను ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించాలి. ఆ ప్రపంచం పేరేం పేరు? ఈ భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో వీడు కాస్త వెళ్లిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత మళ్లీ వీడిని నా దగ్గరికి తెచ్చుకోవాలి. అంటే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయాల్సింది ఎవరు? నేనే, కృష్ణుడే. ఎవరైతే ఇచ్చాడో, స్వాతంత్రం ఇచ్చేవాడే అది చేస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం ఉంది కృష్ణుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే వ్యక్తి కాబట్టి స్వాతంత్రం ఇచ్చాడు, స్వాతంత్రం దుర్వినియోగం చేస్తామని తెలిసి కూడా ఇచ్చాడు. దుర్వినియోగం చేసినా కూడా మనం పతనం చెందకుండా రక్షించబడే విధంగా ఒక పెద్ద సృష్టిని ఏర్పాటు చేశాడు. తాను మళ్లీ మళ్లీ వస్తున్నాడు, ఆచారాలను పంపిస్తున్నాడు, శాస్త్రాలను పంపిస్తున్నాడు. ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది కృష్ణుడు దేనికి గాను? మనకి స్వాతంత్రం ఇచ్చినందుకు గాను. సో కృష్ణుని మనం ఎప్రిషియేట్ చేయాలా లేకపోతే తిట్టాలా? ఎందుకే ఇచ్చావు అనవసరంగా స్వాతంత్రం అని? కృష్ణుని మనం పొగడాలా, కీర్తించాలా, తిట్టాలా? చెప్పండి. కీర్తించాలి. మరి మీరు అనొచ్చు ఇంతకీ ఆయనకేమొస్తుంది? మనకి స్వాతంత్రం ఇవ్వడం వల్ల ఆయనకేమొస్తుంది? ఆయనకేమొస్తుందో ఎగ్జాంపుల్తో మీకు అర్థం ఉంది. ఇప్పుడు నీకు నీకు ఒక బొమ్మ ఇచ్చాను, ఒక బ్రతుకునేటువంటి ఒక చిన్న బిడ్డను ఇచ్చాను అనుకో, ఎవరితో ఆడుకుంటే నీకు ఆనందం కలుగుతుంది? బొమ్మతో ఆడుకుంటే ఆనందం కలుగుతుందా, బ్రతుకున్నటువంటి జీవం ఉన్నటువంటి బిడ్డతో ఆడుకుంటే ఆనందం కలుగుతుందా? చెప్పండి, నిజం చెప్పండి. రెండుసార్లు ఆలోచించుకొని చెప్పండి. రెండుసార్లు కాదు, పదిసార్లు ఆలోచించుకొని చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు కావాలి ఆ దృఢత్వమే, నాకు కావాలి. పదిసార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకొని చెప్పు. ఏమిటి సమాధానం? ఏమిటి? జీవం ఉన్న బిడ్డతోనే ఆడుకుంటేనే ఆనందం కలుగుతుంది, అవునా? రెండింటికి ఏమిటి తేడా? బొమ్మతో ఆడుకోవడానికి, జీవం ఉన్న బిడ్డతో ఆడుకోవడానికి తేడా ఏమిటి చెప్పండి? ఆ బొమ్మలో ఏమి లేదు, ప్రతిస్పందన. నువ్వు ప్రేమిస్తే అది మళ్ళీ వెనక్కి ప్రేమించదు. అదే బిడ్డ, జీవం ఉండేటువంటి బిడ్డ నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తుంది. సో కృష్ణుడు బొమ్మలతో ఆడుకోవాలనుకోవట్లే. అర్థమైందా? కృష్ణుడు ఎవరితో ఆనందించాలనుకుంటున్నాడు? జీవం ఉండేటువంటి వ్యక్తితో ఆనందించాలనుకుంటున్నాడు. కాబట్టి మనకేమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. మరి కొన్నిసార్లు మనం బిడ్డతో ఆడుకునేటప్పుడు మన నెత్తి మీద నెంబర్ 1 పోసేయవచ్చు, అవునా కాదా? దాన్ని సహించుకునే ముందు జాగ్రత్తలు తీసుకునే కొన్నిసార్లు కాళ్లతో మనల్ని తన్నవచ్చు కూడా, కొన్నిసార్లు ముద్దు పెట్టవచ్చు కూడాను, కొన్నిసార్లు నవ్వచ్చు, కొన్నిసార్లు ముట్టుకుంటే ఏడవచ్చు. వీటన్నిటినీ కూడా ఆలోచించుకునే బిడ్డతో ఆడుకోవడానికి సిద్ధపడాలి. మరి మనం ఆడుకునేటప్పుడు ఇవన్నీ ముందే మనకు తెలుస్తాయి లేదా? తెలిసి తెలిసి మనం ఎవరితో ఆడతాం? జీవం ఉండే బిడ్డతోనే ఆడతాం. బా ఇదంతా ఎవరు పడతారు? ఈ ఉచ్చ పడుతుంది, ఇదంతా పడుతుంది. నేను అదే బొమ్మతో ఆడుకుంటే నాకే ఉచ్చ పడుతుంది ఏం లేదు, ఎలా అంటే అది అలా అంటుంది అని ఎవడైనా అన్నాడు అనుకో, వాడిని ఏమంటాం? మూర్ఖుడు అంటాం అనుమా. సో కృష్ణుడు అలాంటి వాడు కాదు. కృష్ణుడు మనకి స్వాతంత్ర్యం ఇచ్చి, మనం ఆ స్వాతంత్ర్యం దుర్వినియోగం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిసి మనకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. మనం అన్ఫార్చునేట్ గా ఏం చేస్తాం? ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకున్నాం. దుర్వినియోగం చేసుకున్నా కృష్ణుడు మనల్ని వదిలేశాడా? వదిలేకుండా ఏం చేశాడు? ఈ ప్రపంచంలో
ఇక్కడ ఒక ప్రపంచంలో ఇక్కడ ఒక రక్షణ కవచాన్ని మనకు పెట్టాడు అన్నమాట. ఇది ఎలా అంటే, వంటింట్లో తల్లి వంట చేస్తూ ఉంటే చిన్న పాప వచ్చి అమ్మ నేను వంట చేస్తానంట, అమ్మ నేను వంట చేస్తానని ఆ అమ్మాయికి గనక ఆ పిల్లకి అమ్మ గనక అవకాశం ఇస్తే వంట అవుద్దా, అక్కడ పెంట అవుద్ది, వంట కాదు, అవునా కాదా? కాబట్టి తల్లి ఏం చేస్తుంది, బుద్ధి ఉండే తల్లి ఏం చేస్తుంది, ఆ పిల్లకి అమ్మాయికి ఆట బొమ్మలు ఇచ్చేస్తుంది, ఇగో ఇది నీ స్టవ్, ఇది నీ వంట పాత్ర, ఇది నీ గరిట అనేవో ప్లాస్టిక్ రెండు ఇచ్చేసి వెళ్ళిపోయి ఆడుకొని ఉంటుంది. ఆడుకోనంటే అమ్మాయి వెళ్ళి ఆడుకుంటా ఉంటది, ఈ మాత్రకి వంట చేసేసుకుంటది. ఆ అమ్మాయి మాత్రం ఫీల్ అయిపోతూ ఉంటది, ఏమిటని నేను నిజంగా వంట చేస్తున్నానని ఫీల్ అయిపోతూ ఉంటది. అలాగే మనకి బొమ్మ లోకం ఒకటి కల్పించాడు భగవంతుడు ఇక్కడ. ఈ బొమ్మ లోకంలో నువ్వే, నేనే యజమాని, ఐఎమ్ ది కంట్రోలర్, ఐఎమ్ ది ప్రొప్రైటర్, ఐఎమ్ ది ఎంజాయర్ అనుకో అనుకో, కానీ అక్కడ జరుగుతుందేం లేదు. ఆ పిల్ల అనుకుంటుంది ఏంటి, నేనుండేస్తున్నాను, ఇది చారు, ఇది వంకాయ పులుసు, ఇది 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 అన్నం అని అనేసి అనుకుంటుంది. బట్ యాక్చువల్ గా జరుగుతుంది అదా, జరగట్లేదు. యాక్చువల్ వంట చేస్తుంది ఎవరు, ఈ అమ్మ వంట చేస్తుంది. కానీ ఆ పిల్ల అనుకుంటుంది నేను వంట చేస్తున్నాను అనుకుంటుంది, అది మూర్ఖత్వం. బట్ ఆ ఫీలింగ్ మాత్రం కలుగుతుంది ఆ పిల్లకి, ఏంటి నేను వంట చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు మనకు సృష్టించి మనకు అలాంటి ఫీలింగ్ కలుగు చేస్తున్నాడు. ఎందుకు కలుగు చేస్తున్నాడు, మనం కోరుకున్నాం కాబట్టి. ఏ కృష్ణ, ఐ వాంట్ టు ఇండిపెండెంట్లీ ఎంజాయ్. ఓకే గో ఇండిపెండెంట్లీ ఎంజాయ్. ఎక్కడ, ఇక్కడ మాత్రం కాదు, ఎక్కడ, భౌతిక ప్రపంచంలో ఎంజాయ్. సో కృష్ణుడు స్వేచ్ఛ ఇచ్చి మనతో, మన యొక్క కృష్ణుడి యొక్క గొప్ప ప్రేమ ఏమిటంటే మనకి స్వేచ్ఛను ఉండదు. ఇప్పుడు కన్విన్స్ అయ్యావా లేకపోతే ఇంకేమైనా ఉంది, కొద్దిగా ఇంకా ఉంది చెప్పు. వెంటనే అంటే కొద్ది టైం లిమిట్, ఎంతసేపట్లో నువ్వు చెప్పు, టైం చెప్పు, ఫలానంత నువ్వు ఎక్స్పెక్టెడ్ టైం చెప్పబోయా, ఎంతసేపు, 1 అవరా, 2 అవర్సా, 1 డేనా, 2 డేనా చెప్పు. నువ్వు ఎలాగో ప్రశ్న అడిగావు కదా, చెప్పు ఎంతసేపు. వెంటనే అన్నావు కదా, వెంటనే డిఫైన్ చేయి ఏంటో, టైం చెప్పబోయా, దానికైనా ఆ సన్నివేశానికైనా టైం పడుతుందా లేదా, టైం చెప్పు. సరదాగా అడుగుతున్నాను చెప్పు, నువ్వు కూడా సరదాగా చెప్పు. అక్కడ 1 డే అని అంటే ఇక్కడ కొన్ని కోట్ల జన్మలు అయ్యా, సరేనా, అందుకే టైం అడగా. అయిపోయాయి, నువ్వన్న దాంట్లో, నువ్వన్న టైంలోనే జరిగిపోతుంది, నువ్వన్న టైంలోనే జరిగిపోతుంది. నువ్వు ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వీలు లేదు సుమా. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక క్షణం అంటే ఇక్కడ కొన్ని కోట్ల కోట్ల జన్మలు. సో యాక్చువల్ గా జరుగుతుంది అదే. యాక్చువల్ గా భగవంతుడు మనకి భ్రమకి గురి చేసి ఆ భ్రమలో, ఆయన ఇందాకలు అన్నట్టు అదే కదా నువ్వు అన్నావు, కలలో స్వప్నంలో యాక్చువల్ గా ఇది జరుగుతుంది. ఎక్కడో తెలుసా, మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం బట్ నిద్రపోతున్నాం. నిద్రపోతున్నప్పుడు మనం ఎక్కడో విహరిస్తూ ఉంటాం చూసేవా, రకరకాల కలలో. అలాగే మన శాస్త్రం కూడా అదే చెప్తుంది, ఈ భౌతిక ప్రపంచం ఇందులో ఉండే ఎక్స్పీరియన్సెస్, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ జన్మలు ఇవన్నీ కూడా ఆ కలలో భాగమే. ఆ కళ ఎక్కువసేపు ఉండేది కాదు, ఈ కళలో భాగంలో ఇక్కడ దెబ్బలు తినేసిన తర్వాత మళ్ళీ అమ్మో ఇలాంటి కళ కనకూడదు, ఇలాంటి తప్పుడు పని చేయకూడదని వెంటనే రెక్టిఫై అయిపోతుంది అనమాట పరిస్థితి. సో నువ్వు అన్నట్టు గంటలోనే అయిపోయింది అంత, ఇప్పుడైనా ఒప్పుకుంటావా లేకపోతే ఇంకేమైనా ఉందా చెప్పి, పర్వాలేదు ఏమున్నా కూడా నేనేం వదలను. తొందరగా బుద్ధి చెక్కకపోతే బుద్ధి తెచ్చుకో, తొందరగా బుద్ధి తెచ్చుకుంటే తొందరగా అయిపోద్ది. నువ్వు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకోవడం నీదే లేటు, ఆయనదేం లేటు కాదు. నువ్వు తొందరగా బుద్ధి తెచ్చుకుంటే క్షణంలో అయిపోద్ది, గంట ఎందుకో క్షణంలోనే అయిపోతుంది. సో బుద్ధి తెచ్చుకోవడం మందే లేటు. పోని బుద్ధి తెచ్చుకోవడానికి ఆయన అవకాశాలు కల్పించట్లేదా, ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు చూడు, ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా బుద్ధి రావట్లేదని అంటే కలుషిత చైతన్యం, మురికి చైతన్యం అనమాట. సో అందువల్ల దీన్ని తొందరగా వదిలించుకోవాలి, ఈ మురికి చైతన్యాన్ని తొందరగా వదిలించుకొని వెంటనే మళ్ళీ మన స్థానంలోకి వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మిక స్థానంలోకి మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకో, భగవంతుడు ఎంత గొప్పవాడంటే మనకిచ్చిన సేవను ఇంకొకటికి ఇవ్వడు, అక్కడ మనం వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. మనకు నిజంగా కృష్ణుడి మీద ప్రేమ ఉంటే, అయ్యో కృష్ణుడికి నేను చేసే సేవ అక్కడ ఎవరు చేయట్లేదు కదా, నేను ఇక్కడికి వచ్చి విహరిస్తూ ఉన్నానే, బుద్ధి లేక విహరిస్తున్నాను, తొందరగా నేనేం చేయాలి, పెట్టే బాడే సర్దుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ నా సేవలో నియుక్తిని అవ్వాలి. అది డివోటీ ఆ రకంగా ఆలోచిస్తాడు. మీరేమనుకుంటున్నారు, కృష్ణుడు అక్కడ నా స్థానంలో ఎవరిని పెట్టేసి చేయించుకుంటున్నాడు అనుకుంటున్నారా? కృష్ణుడు ఎప్పుడు అలా చేయడు. మనందరితో కృష్ణుడికి 1-to-1 రిలేషన్షిప్ ఉంది. 1-to-1 అని అంటే ప్రత్యేకమైన సంబంధం ఉంది. మన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చేటువంటి నిర్దయుడు కాడు కృష్ణుడు. ఈ భౌతిక ప్రపంచంలో యజమానులందరూ అలాంటి నిర్దయలే. మనం సరిగ్గా చేయకపోతే పీకి పడేసి ఇంకోటి పెట్టేసుకుంటారు. కానీ అక్కడ కృష్ణుడు అలాంటి వాడు కాదు. మనతో ఉండేటువంటి రిలేషన్షిప్ కి విలువ ఇచ్చేటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి మనం ఇది అర్థం చేసుకుని తొందరగా కృష్ణుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇది నమ్మలేకపోతున్నారు కదా, అవునా? చెప్పండి, ఇది కొద్దిగా నమ్మకం ఉంది ఏమన్నా? ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు నమ్ముకుంటున్నారా? ఇంతవరకు నమ్మకం లేదు కదా. అక్కడ ఏమో ఎవరిని పెట్టేసి ఉంటారులే అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. నోవే, కృష్ణుడు నిర్దయుడు కాదు. కృష్ణుడు ప్రతి ఒక్కరితోని కూడాను యునీక్ రిలేషన్షిప్ అంటే ప్రత్యేకమైన సంబంధం పెట్టుకుంటాడు. ఆ సంబంధం లో వచ్చేటువంటి ఆనందం ఇంకొక వ్యక్తి ఇంకొక జీవి ఇవ్వలేదు కృష్ణుడికి. ఒక వ్యక్తి ఇచ్చే ఆనందం ఇంకొక జీవి ఇవ్వలేదు. ఒకవేళ ఇంకో జీవి ఇచ్చి ఉంటే భగవంతుడు అలాంటి జీవిని ఏర్పాటు చేసిండేవాడే కాదు. ప్రతి జీవి ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని కృష్ణుడికి ఇస్తుంది. కాబట్టి కృష్ణుడు ఆ వ్యక్తిని పోగొట్టుకోడు, మళ్ళీ ఆ వ్యక్తే కావాలనుకుంటాడు. అందుకే ఇంత తపన పడుతున్నాడు. ఈ జీవి మళ్ళీ వెనక్కి రావాలని తపన పడుతున్నాడు కృష్ణుడు, అవునా? పిక్చర్ అంటే కొద్దిగా నాకు డౌట్ఫుల్ గా ఉంది. అంటే ప్రభుపాదులు వారు ఎక్కడైనా రాస్తే చెప్పండి, అవునా? సరే, టూకీగా ఏమైనా చెప్పండి. చెప్పాలనుకున్నారా లేకపోతే జస్ట్ మెన్షన్ చేయాలనుకున్నారు? దాన్ని థింక్ చేస్తున్నారు. పోనీ ఎలా థింక్ చేయండి, మొత్తమే అది సత్యం అని గ్రహించారు అంతే కదా. రైట్, కావాల్సింది అది, మనకు కావాల్సింది అదే. ఇది సత్యం, ఇది సత్యం. సో కాస్త హృదయం ఉండేటువంటి భక్తుడు ఎలా ఆలోచిస్తాడు, అయ్యో నా స్వామి యొక్క సేవను వదిలిపెట్టి నేను ఇక్కడ విహారం చేస్తున్నాను, ఇక్కడ తొందరగా ఈ విహారయాత్ర ముగించుకొని మళ్ళీ నేను నా స్వామి యొక్క సేవలో పూర్తిగా లగ్నం అవ్వాలని ఆలోచన చేసేటువంటి వాడు నిజమైన భక్తుడు. ఇక్కడే ప్రొలాంగ్ చేసేసి, ఇక్కడే ఇలా ప్రొలాంగ్ చేసేసి, మన స్టే ప్రొలాంగ్ చేసేస్తే అక్కడ ఆయనకు ఆనందం ఇచ్చేటువంటి వ్యక్తి మిస్ అవుతాడు. కాబట్టి మనం తొందరగా వెళ్ళాలి. ఓకే చైతన్య, కాన్స్టెంట్ గా రిమెంబర్ చేయాలంటే ఈ విషయాల్ని వేరే డివోటీస్ తో చర్చ చేస్తూ ఉంటే వాళ్ళు నువ్వు వాళ్ళకి రిమైండ్ చేస్తావు, వాళ్ళు నీకు రిమైండ్ చేస్తారు, వీక్ అంతా కూడా అయిపోద్ది ఇలాగే. మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ రిమైండ్ చేస్తాను. అందుకోసం ఈ భక్తి శాస్త్రి క్లాసులు పెట్టాం, ఈ డిస్కషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. యాక్చువల్ గా డిస్కషన్ జరగాల్సింది దీని మీదే. ఒకరికొకరు ఇన్స్పిరేషన్ మనం ఇవ్వాలి, ఒకరికొకరు గుర్తు చేసుకోవాలి, మన బాధ్యతను మనం ఇంకొకరు గుర్తు చేయించుకోవాలి. ఈ రకంగా మనం చాలా ప్యూర్ గా కృష్ణుడికి సేవ చేసే అవకాశం. సో మీ డిస్కషన్స్ ఇలా జరగాలి. మీ మధ్య డిస్కషన్స్ ఇలాగే జరగాలి. మీరు అనుకోకండి ఇదేదో కొత్త విద్య అనుకోకండి. ఇదంతా కూడా భగవద్గీతలో ఉన్నది. కృష్ణుడు ఏమంటున్నాడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇలా మాట్లాడుకుంటేనే మనకి చాలా సంతోషం ఆనందం కలుగుతాయి, తృప్తి కలుగుతుంది, భగవంతుడికి సేవ చేయాలనేటువంటి భావన పెరుగుతుంది అన్నమాట. నువ్వు మర్చిపోలే, నాకు గుర్తు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది నువ్వు మర్చిపోవని. దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటావని నాకు నమ్మకం ఉంది. కృష్ణుడు నీకు ఆ శక్తిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంకా బ్రేకా? బ్రేక్ తర్వాత నేనే బ్రేక్ అయ్యి వెళ్ళిపోతానయ్యా. ఇంకా లేదు నాకు టైం, 5:15 అయిపోయింది, నేను 5:30 వెళ్ళాలి. కాబట్టి ఒక 15 నిమిషాలు మీరు అవకాశం ఇస్తే కంటిన్యూ చేసి మిమ్మల్ని వదిలేస్తాను. నా శని మీకు వదిలిపోతుంది. ఎస్ రాఘవేంద్ర, వెళ్ళా భగవద్ధామానికి వెళ్ళిన జీవి తిరిగి రాడన్నాడు. కానీ అక్కడుండి కిందకి రాడని లేదు, చెప్పలేదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాడు. అక్కడే ఉండేవాడు కిందకి రావచ్చు కావాలనుకుంటే. అర్థం కాల, మరి ఇదే ఫస్ట్ టైం కిందకు వచ్చాడని అడుగుతున్నాడు. ఇదే ఫస్ట్ టైం కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం అని అంటున్నావు, అంతేనా? ఇదే ఫస్ట్ టైం కింద పడ్డాం, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాక మళ్ళీ కిందకి రావాలని. అంటే చూడండి, ఫస్ట్ టైం సెకండ్ టైం అని నేను అన్ను గాని, ఎందుకనంటే మీరు ఆ లోతుగా వెళ్తే మీరు అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకనంటే, ఎందుకు అర్థం చేసుకోవడం కష్టం చెప్తాం. అసలు ఎప్పుడు పడ్డాడు కిందకి జీవి? పైనుంచి కిందకి ఎప్పుడు పడ్డాడు? అనాది కాలం నుంచి. అంటే అనాది కాలం నుంచి అంటే అర్థం ఏంటి? గుర్తులేదు. టైం ఇమ్ మెమోరియల్. ప్రభుపాద వారు ఏం రాస్తారు? టైం ఇమ్ మెమోరియల్. ఇమ్ మెమోరియల్ అంటే గుర్తులేని టైం. గుర్తులేని టైం అని అంటే అసలు అక్కడ వేరే టైం ఉంది, ఇక్కడ వేరే టైం ఉంది. ఇక్కడ వేరే, ఇక్కడ టైం డిమినిషింగ్ టైము, అక్కడ టైం ఇంక్రీజింగ్ టైం. నువ్వు రెండింటి కనెక్షన్ ఎక్కడ పెడతావు? కనెక్షన్ పెట్టడం అంటే యాపిల్ ని ఆరెంజ్ ని పోల్చడం అనమాట. ఈ యాపిల్ ని ఆరెంజ్ ని పోల్చగలవా? రెండు యాపిల్ నైనా పోల్చొచ్చు, లేదా రెండు ఆరెంజెస్ నైనా పోల్చొచ్చు, కానీ యాపిల్ ని ఆరెంజ్ ని పోల్చగలవా? నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక యాపిల్ యాపిల్, దాని యూనిక్నెస్ దానికి ఉంటుంది, ఆరెంజ్ అనేటువంటిది ఆరెంజ్, దాని యూనిక్నెస్ దానికి ఉంటుంది. ఈ రెండు పోల్చదగనటువంటి పళ్ళు కావు. ఈ రెండు ఈవెంట్స్ కూడా పోల్చదగే ఈవెంట్స్ కావు. ఎందుకంటే ఈ ఈవెంట్ జరిగింది ఎక్కడ? పాజిటివ్ టైంలో, ఇంక్రీజింగ్ టైంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ జరిగింది ఎక్కడ? డిమినిషింగ్ టైంలో ఈ ఈవెంట్ జరిగింది. డిమినిషింగ్ టైం అంటే తెలుసు కదా, క్షీణించిపోయే సమయంలో. కాబట్టి ఈ రెండు మనం పోల్చలేము. కాబట్టి ఒకటి రెండు, ముందు వచ్చాడా, వెనకొచ్చాడా, ఫస్ట్ టైం వచ్చాడా, రెండో టైం వచ్చాడా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ మనకు అర్థం కావు. చాలా కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్. మనం తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏమిటంటే సింపుల్. జీవి ఒకసారి బుద్ధి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డని వాడు అగ్ని దగ్గరికి వెళ్ళి చేయిపెడతాడు, ముందు తెలియక. చేయిపెడితే ఏమవుతుంది? కాలుతుంది. రెండోసారి వెళ్తాడా? ఎందుకు వెళ్ళు? వాడికి కాలిన ఎక్స్పీరియన్స్ వాడికి పీగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళు. అవునా కాదా? అలాగే జీవి ఒకసారి కృష్ణుని వదిలిపెట్టిన తర్వాత కలిగే కలతని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ జీవికి ఏమనిపించదు? పైనుంచి కిందకి రావాలని అనిపించదు అన్నమాట. అర్థమైందా? ఒకవేళ అలాంటి ఆలోచన పొరపాటున కలిగినా కూడా ఆలోచన కలగకుండా కృష్ణుడు ఏర్పాటు చేస్తున్నాడు. నేను ఫాల్ డౌన్ కాకుండా నేను నిన్ను కాపాడుతానని కృష్ణుడు అంటున్నాడు. సో అందువల్ల మనం కలత చెందాల్సినటువంటి పని లేదు. అంటే మనం మళ్ళీ కిందకు వచ్చాక మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ కింద పడతామేమో అనే డౌట్, అదే కదా. ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కృష్ణ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, మళ్ళీ కింద పడే అవకాశం లేదు. ఓకేనా? ఇంకా ప్రశ్నలు? ఇంకా చర్చ చేయాల్సింది చాలా ఉంది, కానీ సమయం తెలియకుండా అయిపోయింది. అప్పుడే 2 గంటలు అయిపోయింది, నేను అనుకోలే. 3:15 కదా మన క్లాసు. చూడండి టైం ఎంత అయింది. మీకు అనిపించిందా 2 అవర్స్ అయిందని? మీకు అనిపించలేదా? ఇక్కడ ఎవరికో అనిపించుంటది. యుగాయుతం నిమిషేన చక్షుషా ప్రౌరుషాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవింద వరేహమే. ఇక్కడ క్షణముక యుగముగా గడుస్తూ ఉన్నది. ఈ క్లాసు ఎప్పుడవుతుందో తెలియకుండా ఉంటున్నది అని బహుశా ఎవరికి అలాంటి ఫీలింగ్ కలగలేదని అనుకుంటున్నాను నేను. నాకైతే నీకల్ అనిపించింది. చెప్పు రాజు.
భగవంతుడు మనము భౌతిక జగత్ ఆధ్యాత్మిక జగత్ నుంచి భౌతిక జగత్ వచ్చేసినాక మనల్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు
ఈ సృష్టి అంతా చేశాడు.
సృష్టి చేసినప్పుడు మనల్ని ఉద్ధరించడం కోసము ఈ శాస్త్రాలని సాధువుల్ని. ఇప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు భగవంతుడు తప్పట అనే వాళ్ళు కానీ వస్తారనేసి?
అవును, పార్షదులు, పార్షదులు వస్తారు ఆయనతో పాటు.
ఇప్పుడు ప్రభుపాద వారు వచ్చినప్పుడు ప్రభుపాదులతో పాటు
ఆయనకి అనుయాయులు కూడా కొంతమంది వస్తారు.
ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు అంటే, మన భౌతికంగా చూసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురు మహారాజ్ అనుకోండి, వాళ్ళు ప్యూర్ డివోటీస్, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు అంటే, మన దీని ప్రకారం అంటే ప్యూర్ డివోటీస్, వాళ్ళు ప్యూర్ డివోటీస్ కదా, వాళ్ళు మనం ఉద్ధరించడం కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు అంత సఫర్ అవ్వాల్సి వస్తుంది?
వాళ్ళు సఫర్, మనం వాళ్ళు సఫరింగ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ వాళ్ళు సఫర్ అవ్వట్లేదు. మీకు నిజంగా తెలుసో లేదో, గురు మహారాజ్ ఎంత జాలీగా ఉన్నారో మీకు తెలిసాలంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఐసీయూలో పెట్టారు. ఆయన్ని ఐసీయూలో పెడితే పక్కన ఎవడో ఒక ఐసీయూలో ఇంకోటి ఉన్నాడు పక్కన, ఆయన పక్కన బెడ్ అతడి రీడింగ్లు అవి డ్రాప్ అయిపోతున్నాయంట. బీపీ, హార్ట్ బీట్ ఇవన్నీ డ్రాప్ అయిపోతుంటే వెంటనే డివోటీస్ ని పిలిచి వాడు చచ్చిపోతున్నాడు, వెళ్ళి భగవద్గీత 8వ చాప్టర్ చదవండి అని చెప్పేస్తున్నాడంట. అర్థమైందా? ఈయనేమో ఐసీయూలో ఉన్నాడు, ట్యూబులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బట్ ఈయన మాత్రం జీవదయ చూడండి ఎంత గొప్పదో అయింది. పక్కవాడు గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఈయనకి ఎంత కాన్షియస్నెస్ ఉందంటే పక్కవాడు రీడింగ్ తగ్గిపోవడం కూడా చూస్తున్నాడు. సఫరింగ్ జరిగేటువంటి ఎవడైనా అలా చూడగలుగుతాడా చెప్పండి? కుయ్యో మొర్రో నాకాలో నా ముక్కో అని ఏడిసేవాడు గాని పక్కవాడు గురించి ఎవడైనా ఆలోచిస్తాడా? సో నా ఉద్దేశం ఏంటంటే మీరు అంటే మీరు పాండవులను చూడండి. పాండవులను చూస్తే బాహ్యంగా చూస్తే అయ్యయ్యో 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేశారు, వీళ్ళకి ఎందుకు ఇంత కర్మ, వీళ్ళకి ఎందుకు ఇంత ఇది పెట్టారు, కష్టాలు కలిగి, వీళ్ళు భగవంతుని ప్రేమిస్తున్నారనే కష్టాలు కలిగి. మనం అనుకుంటున్నా వాళ్ళ కష్టాలు కలిగాయని, కానీ వాళ్ళు అలా ఫీల్ అవ్వట్లేదు. దానికి నిదర్శనం ఏమిటి? కుంతిదేవి ఉంటుంది, విపద సంతు తత్ర తత్ర జగద్గురు, తర్వాత భవతో దర్శనం యుహి అపునర్ భవదర్శనం. ఓ కృష్ణ, మేము ఇంతకు ముందు పడినటువంటి బాధలు మళ్లీ మళ్లీ రాని, ఎందుకు? ఆ బాధలు వచ్చినప్పుడు మాతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి ఆ బాధలు వస్తే నిన్ను ఎప్పటికీ చూసుకోవచ్చు, కాబట్టి మాకు మళ్లీ మళ్లీ ఆ బాధలు రాని. సో ప్యూర్ డివోటీస్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క విజన్ వేరుగా ఉంటుంది. బట్ మీరు అనొచ్చు, మరి మనకు బాధగా ఉంది కదా, వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో చూసి మనం తట్టుకోలేకపోతున్నాం అని, అంతే కదా ప్రశ్న?
అంటే మనకు అనిపిస్తుంది ఇప్పుడు భౌతికం ఎక్కువ కదా, ఇప్పుడు వాళ్ళుగా ఏమని చేస్తారంటే ఇప్పుడు భగవంతుడున్నారు అంటున్నారు కదా, వాళ్ళు ఇంత ప్యూర్ డివోటీస్ అంటున్నారు మీరు, మరి వాళ్ళని ఎందుకు భగవంతుడు అలాగా ఇచ్చేస్తున్నాడు?
అలాగైతే ప్రతి వాడిని నిందించవచ్చు, పాండవుల్ని నిందించవచ్చు, అందరినీ నిందించవచ్చు. అలా వాళ్ళకి వీళ్ళ చైతన్యం తెలియదు కాబట్టి వాళ్ళు బాహ్యంగా చూసి నిందిస్తున్నారు, కానీ వీళ్ళ చైతన్యం తెలిస్తే వాళ్ళు బాహ్యంగా చూసి నిందించలేరు కదా. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే, మీరు బాహ్యంగా చూస్తున్నారు కానీ వాళ్ళ చైతన్యం ఎలా ఉంటుందని మీకు తెలుసా? మరి వాళ్ళు అడగచ్చు, మరి వాళ్ళు బాహ్యంగానైనా సరే ఎందుకు అలా ఉండాలి? మనలాంటి బండ హృదయాలు కరగాలని. మనలాంటి బండ హృదయాలు కరగాలని అంటే వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ మనం చూస్తే అప్పుడు మనకు అనిపిస్తుంది, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళ కష్టానికి ఫలితంగానైనా నేను భక్తున్నవాళ్ళు. ప్రభుపాదుల వారు బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్ ప్రింట్ చేయడం కోసం బ్రేక్ఫాస్ట్లు మానేసి 5-6 కిలోమీటర్లు తిరిగి ఎండలో మబ్బుకి వడదెబ్బకి పడిపోయి హాస్పిటల్లో చేరి, ఇవన్నీ మనకి ప్రభుపాదుల వారి లైఫ్ లో చూస్తాం. ఇవన్నీ ఆయన పడాల్సిన అవసరం ఉందా? ఆయన చక్కగా బృందావనంలో రాధా దామోదర మందిరంలో ఆ రూమ్ లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. బట్ ఇవన్నీ ఎందుకు చేస్తారు ప్రభుపాదుల వారు? అవి చేసి ఆయనేమో సఫర్ అయిపోలే, ఆయన మానవాళి యొక్క ఉద్ధరణ కోసం అది చేశారు. అవి మనం చదవడం ద్వారా మనలో ఏమొస్తుంది? చైతన్యం వస్తుంది మనలో. అరే ఈ గొప్ప 70 ఏళ్ల వయసులో ప్రభుపాదులు వారు ఒంటరిగా వెళ్లారు, ఇదంతా ఎందుకోసం? మాలాంటి పతితులను ఉద్ధరించడం కోసమే కదా. ఇంత కష్టపడి రోజంతా పడుకోకుండా, రాత్రి పడుకోకుండా ఆయన పొద్దున్న లేచి ఇన్ని పుస్తకాలు రాశారు, మాలాంటి వాళ్ళు చదవడం కోసమే కదా. కాబట్టి నేను చదువుతాను, కాబట్టి ఆయన ఉద్యమంలో నేను భాగస్థునవుతాను, కాబట్టి ఆయనకి నేను ప్రచారంలో సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మనలాంటి వారి హృదయాన్ని ద్రవింపజేయడం కోసం ఈ గొప్ప డివోటీస్ వాళ్ళు కష్టాలకి గురవుతున్నట్టుగా కనబడుతుంది. బట్ వాళ్ళు మాత్రం అంతర్గతంగా చాలా హ్యాపీగా కృష్ణుని యొక్క స్మరణలో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇంకా అయిపోయిందా? ప్రశ్నలు అడిగే కెపాసిటీ అయిపోయిందా? మళ్ళీ చెప్పు. మనం చేసే సేవ గురు కృష్ణ కృప వల్లే ఈ ఫలితం వచ్చిందని ఆలోచించాలి. అదే నేను చెప్పాను కదా ఇందాక, ఆ మాట కూడా చెప్పాను కదా, మనం కూర్చొని ఇలా కూర్చొని ఉండి చూసుకుని నీకు ఇష్టం వచ్చి తీసుకుని లేకపోతే పోరా అని చెప్పేసి అన్నాం అనుకో, అలా అని దాంట్లో 2 పుస్తకాలు చేసి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చెప్తాడు గురుకృష్ణ కృపల్లో 2 పుస్తకాలు అమ్మాను తెలుసా అని అంటాడు. దాన్ని ఏమంటారు? మోసం అంటారు అనమాట. సో నేను చెప్తుంది ఏమిటంటే, అలా లీజీగా ఉండకుండా నువ్వు ఫుల్ ఎఫర్ట్, నీ చేత ఎంతైతే ఎఫర్ట్ పెట్టగలుగుతావో, ఫుల్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఎంతైతే అంత, బట్ ఎఫర్ట్ అంత పెట్టినా కూడా నువ్వేమనుకోకూడదు, నేను ఫుల్ ఎఫర్ట్ పెట్టేసాను అనుకోకూడదు. ఏమనుకోవాలి? ఇంకా ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేది అని అనుకోవాలి. నువ్వు ఫుల్ ఎఫర్ట్ పెట్టావు కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఏమనుకోకూడదు, నేను ఫుల్ ఎఫర్ట్ పెట్టానని చెప్పేసి అనుకోకూడదు. ఫుల్ ఎఫర్ట్ పెట్టానని చెప్తే రేపటికి తగ్గిపోద్ది, అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఏమనుకోవాలి? నేను ఇంకా ఎఫర్ట్ పెట్టుంటే బాగున్నా అనుకోవాలి. బాగున్నా అనుకోవడం వల్ల నెక్స్ట్ డే ఏమవుతుంది? ఎఫర్ట్ పెరుగుతుంది. క్లియర్? ఏం చేయాలి? ప్రతిస్పందించాలి. అదేనా? ఒకరు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పాను,
మీరందరూ ఊము కొట్టారు దానికి. స్వేచ్ఛ ప్రేమకి నిదర్శనాన్ని ఒప్పుకున్నారు, అందరు ఒప్పుకున్నారా? అలాగే పుస్తకం అమ్మేటప్పుడు కూడా అవతల వ్యక్తి తీసుకోవాలా లేదా అనే స్వేచ్ఛ మీరు వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా చేతిలో పుస్తకం పెట్టేసి జేబులో డబ్బులు నువ్వే తీసేసుకుని ఎలవయ్యా ఎలవయ్యా అని అన్నారనుకో, కృష్ణుడు దాన్ని హర్షించడు. అర్థమైందా? కృష్ణుడు దాన్ని హర్షించడు. కృష్ణుడు మనకి ఎంత స్వేచ్ఛ ఇస్తున్నాడో మనం కృష్ణ చైతన్య ప్రచారం చేసేటప్పుడు స్వీకరించడానికి వాళ్ళకు కూడా మీరు అంతే స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకుంటే తీసుకొని, లేకపోతే లేదు. బట్ మీరు మాత్రం మనస్ఫూర్తిగా కృష్ణుడిని గ్లోరిఫై చేయాలి. ఆ పుస్తకాన్ని గ్లోరిఫై చేయండి, కృష్ణుడిని గ్లోరిఫై చేయండి. ఆ గ్లోరిఫికేషన్ లో వాడు ఇన్స్పైర్ అయ్యి, అతని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాడా మంచిదే, తీసుకోకపోయినంత మాత్రం నష్టం లేదు. ప్రస్తుతం ఈ కోట అయింది, రెండోసారి వచ్చేటప్పుడు తీసుకుంటాడేమో. మీకు ఎన్నిసార్లు, నేను ఎన్నోసార్లు బుక్ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్నోసార్లు జరిగినటువంటిది. నేను 10 మందితో వెళ్లిన తర్వాత 9 మంది ఆ షాపులన్నీ తిరిగేసిన తర్వాత నేను 10వాడిని. నేను 10వాడికి వెళ్తే వాళ్ళు ముందే చెప్తారు 9 మంది, నేను వెళ్ళేసాం, మేమందరం వెళ్ళేసాం, వాళ్ళు ఎవరు కొందరులే అని చెప్పేసి వెళ్ళిపోవద్దనండి. నేను మాత్రం కావాలనే వెళ్తాను. అటు కావాలని వెళ్లి మళ్ళీ ఆ షాపులన్నీ తిరిగితే ఒక 10 పుస్తకాలు అమ్ముడు పడతాయి. నిజం, మొన్నే జరిగింది, మారథాన్ లో మొన్నే జరిగింది. 10 మంది తిరిగినా కూడా అన్నా అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ 10 మంది ఎఫెక్ట్ పెట్టడం వల్ల నా చేత పుస్తకం అమ్మబడింది, కానీ ఎఫర్ట్ మాత్రం వాళ్ళది కాబట్టి దయచేసి ఏమనుకోకండి సుమా, మీ మాటలు వృధా అయిపోతాయి, మీ ఎఫర్ట్ వృధా అయిపోతుంది దయచేసి ఎప్పుడు అనుకోకండి. మళ్ళీ వాడు ఎక్కడో కొంటాడు, హైదరాబాద్ లో కొంటాడు, హైదరాబాద్ లో డివోటీ అవుతాడు. అప్పుడు దానికి కాస్త నువ్వు ప్రేరేపించిన వాడివి నువ్వు అవుతావు, కృష్ణుడు అది గుర్తు చేసుకుంటాడు. సో డోంట్ వరీ, నీ ఎఫర్ట్ ఫుల్ గా పెట్టు. బట్ ఒక్కటి మాత్రం చేయొద్దు, ఏంటి, ఫోర్స్ చేయొద్దు. దయచేసి ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఫోర్స్ చేసి వాళ్ళకి అసహ్య భావన, ఏహ్య భావన, ఇబ్బందికరమైనటువంటి భావన కలిగించేటట్టు వ్యవహరించారో ప్రభుపాదులు వారు సంతోషపడ్డారు, కృష్ణుడు సంతోషపడ్డారు. యాజ్ ఎ జెంటిల్మెన్ యు ప్రజెంట్, జెంటిల్మెన్ యు ప్రజెంట్, అంతే. అంతకు మించి ఎక్కువ చేయదు. వాళ్ళు వెంటపడి చిరాకు పడేటట్టుగా, వాళ్ళు విసిగించుకునేటట్టుగా ఎప్పుడు దయచేసి చేయదు. అప్పుడు మనం బయట హ్యాకర్స్ కి మనకి ఏం తేడా లేదు. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. ఎంత జెంటిల్మెన్లీగా వ్యవహరించాలి మనం. వీఆర్ నాట్ హ్యాకర్స్, వీఆర్ నాట్ ఆస్కింగ్ మనీ. మనకేం దీంట్లో బెనిఫిట్ ఏం లేదు. ఎవరు అడుగుతారు నీకు ఇందులో ఎంత కమిషన్ వస్తుంది అని అడిగే వాళ్ళు ఉంటారు, అవునా? నిర్భయంగా చెప్పాలి, నిర్భయంగా చెప్పాలి. అయ్యా, మా జీవితమే దారిపోసింది, మీలాంటి వాళ్ళు ఈ పుస్తకాలు కొంటారని, అంతేగాని దీనివల్ల మాకేం వచ్చేది లేదు, దయచేసి కొనండి, చదవండి అని వినయపూర్వకంగా చెప్పాలి. క్లియర్?
ఒక కపుల్ వచ్చారనమాట, వాళ్ళు వచ్చి మమ్మల్ని స్ట్రైట్ గా వచ్చేసి ఈ బుక్ ఎంత అని అన్నారు, భగవద్గీత
రైట్
130 రూపీస్ అన్నారు. ఏమయ్యా మీరు, క్రిస్టియన్లో అంతా వాళ్ళు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు, మీకేమి, మీరు ఇంత డబ్బులు పెట్టేసి మీరంతా దోసుకుంటున్నారు అది అనేసి అన్నారు. నేను క్రిస్టియన్స్ కంటే వాళ్ళు వాళ్ళకి ఫండ్స్ వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరు ఎలాగే మేము చేస్తాం, ఎవరైనా మాకు డొనేషన్ స్పాన్సర్ చేస్తే మేము ఇస్తాము, అలా మీకు కావాలంటే ఇచ్చారంటే మేము చేస్తాం అనేసి అన్న. ఆ మాతాజీ ఏమైందంటే ఆయన గట్టిగా ర్యాష్ అయిపోయింది అన్నమాట. నేను వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ తో మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉంది కదా, మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు, ఆ దేశాన్ని మీరు ఏమైనా ఇది
చేస్తున్నారంటే,
మీరు ఎగ్జాంపుల్ చెప్పారు చెట్టు, ఆ చెట్టుకి వేరుకి నీళ్లు పోస్తే దేనికి ఫలితం వస్తుంది, ఆ మీరు బయట ఉన్న వ్యక్తులు ఏమేస్తుందంటే, ఆ ఎగ్జాంపుల్ చేసే ముందుకే అతను నోరు మాట్లాడదు గమ్మునే నేను చెప్పేదంతా వినేసి సరే స్వామి ఉంటాను అట్లా.
వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అది చెప్పడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమనుకోకూడదంటే మనం ఏదో ఆశతో పేరాశతో ఏదో ఒక భౌతికమైనటువంటి కోరికతో మనం ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళకి చెప్పండి, అయ్యా మేము దానికోసం రాలేదు, అవన్నీ విసిగి వేసారిపోయి ఇక్కడికి వచ్చాం మేము, మీదేదో భౌతికమైనటువంటి సంపత్తి పొందడం కోసం కాక. వెరీ గుడ్, థ్యాంక్ యూ. లోకులు లోకులు ఇస్తాం సార్, కాకులు కారు కోతలకు వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటాం. నిన్న మా ఇంటికి ఆ కాకు వచ్చి కయ్యి అని అంది అని అంటామా మనం? అవన్నీ ఎవడని అంటాడా? అలా అన్నవాడు బుద్ధి లేనుడు, అంతేనా? ఎన్నో కాకులు వస్తాయి, ఎన్నో కావు కావు అంటా ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటాం ఏంటి, మన పని మనం చేస్తూ పోవాలి. ఎస్, లాస్ట్ క్వశ్చన్.
comment.
All right.
See, here all devotees are book distribution. When Kannada book, Bhagavad Gita and Krishna, that day anybody giving happiness, that is real happiness coming here.
What is that?
Kannada Bhagavad Gita and Krishna book, nobody is purchasing. Bangalore, the people are coming here, devotees. But that day we give Bhagavad Gita Krishna and Bhagavad Gita in Kannada, we are very happy. One day I am happy. Another day, one day preaching, after that person no money, going there and after coming and taking that book, that day I am really happy that day. Because I am preaching sincerely, God will arrange through somebody and getting the book.
I wish that every day your happiness may increase.
Thank you, Guru.
Hare Krishna. Yes, Tulasi.
అయితే ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, దాన్ని ఏంటంటే ఆ ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోరు, ఫ్రీగా ఇచ్చారు కదా అని చెప్పి సెల్ఫ్ లో ఒక మూలకు పెట్టేస్తారు అనమాట. అదే ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు కదా, ఇంత ఇప్పుడు భగవద్గీత వచ్చేసి ఇంత 190 రూపీస్, ఆ 190 రూపీస్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు ఏంటంటే అరే దీన్ని నేను 190 రూపాయలు పెట్టి కొన్నాను కదా, ఒకసారి దాన్ని అట్లా తీసి చూస్తాడు అనమాట. ఆ తీసి చదివినప్పుడు ఏంటంటే ఆ ఇంట్రడక్షన్ అది చదువుతారు కదా, ఆ ఇంట్రడక్షన్ అది చదవటం వల్ల నాది కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ అదేంటంటే అది కొంచెం ఒక రోజు ఒక పేజ్ తోటి పోయి ఇంకో రోజు సెకండ్ పేజ్ కూడా అలా ఏంటంటే మెల్లిమెల్లిగా ఆయన దాన్ని ఇంక్రీస్ చూసుకుంటాడు అనమాట. అదే ఫ్రీగా ఇచ్చిన బుక్స్ అయితే ఇప్పుడు టీటీడీ కూడా ఫ్రీగా ఇస్తారు, ఆ 5 రూపీస్ ఇస్తారు. దాన్ని ఏంటంటే ఫ్రీగా అని చెప్పేసి అందరు పోతారు.
అందుకే ప్రభుపాదులు వారు ఏమన్నారంటే నా పుస్తకాలు ఎవరికి కూడా ఉచితంగా ఇవ్వవద్దు. సో మీరు ఎవరైనా అడిగారు, మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో, ఇదే మాట చెప్పు, నేను ఫ్రీగా ఇస్తే నువ్వు చెత్త బుట్టలు వేస్తావు, లేకపోతే ఏమో పేపర్ లోడ్ కమ్మేస్తావు నువ్వు, కాబట్టి నేను మా ఆచార్యులు ఫ్రీగా ఇవ్వద్దన్నారు. నీ దగ్గర అంత డబ్బు లేకపోతే కొంత డబ్బైనా పెట్టు, స్పాన్సర్ ఎత్తుక్కో, బట్ పుస్తకం మాత్రం తీసుకో. సో
అదే డబ్బులు వాళ్ళు పెట్టే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే
అవన్నీ మనం పట్టించుకో, మన వాడి పాట వాడు పాడుతూనే ఉంటాడు, మన పాట మనం పాడుతూనే ఉండాలి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, మన పాట మనం పాడుతూనే ఉండాలి. ఎస్ చేయొచ్చు, కరెక్ట్. అవును, రైట్. చంపొచ్చు కూడా, ఎలాగైనా వాడుకోవచ్చు, బట్ ఇలా వాడుకోవడం వల్ల కలిగే పర్యవసనాలు ముందే ఆలోచించి అలా వాడుకోకుండా బుద్ధి తెచ్చుకొని ఇలా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని మనల్ని బాధించుకుని వేరే వాళ్ళని బాధ పెట్టకుండా భగవంతుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటే ఎవరికి బాధ ఉండదు, సంతోషం, కృష్ణుడి సంతోషం, మనం సంతోషం. ఆ బుద్ధి రావడానికే భగవద్గీత, ఆ బుద్ధి రావడానికి చర్చ అంతా కూడా, అంతే కదా. రైట్. సో అయిపోయింది టైం, మీరు ఇప్పుడు స్వేచ్ఛాజీవులు మీరందరూ కూడా, మళ్ళీ వారం దాకా కనబడి. చూడండి, నేను కొన్ని ప్రశ్నలు తయారు చేశాను. ఈ ప్రశ్నలు ఏంటంటే డైలీ మెడిటేటివ్ క్వశ్చన్స్, రోజు మెడిటేషన్ చేయడానికి ఉపయోగపడే క్వశ్చన్స్. మరి మీరు అడగొచ్చు, డైలీ మెడిటేషన్ ఎందుకు చేయాలి అని. రోజు పొద్దున మంగళారతిలో మనం ఒక మాట అంటాం, ధ్యాయంస్తు వాంస్తస్య యస్యస్త్రీ సంధ్యాం వందే గురో శ్రీ చరణారవిందం. అంటే మంగళారతిలో పాడేస్తున్నాం కానీ అది నిజంగా జీవితంలో జరుగుతుందా లేదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవట్లేదు. సో ఈ ప్రశ్నలు దేనికోసం అంటే, మనం ఏదైతే పాడుతున్నామో అది నిజం చేసుకోవడం కోసం. గురువు యొక్క గ్లోరీస్, ఆచార్యుల యొక్క గ్లోరీస్, వాళ్ళ యొక్క కీర్తి, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు, వాళ్ళ దగ్గర ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో, మనం గనక వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంటే మనకు కూడా ఆ గుణాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఈ ప్రశ్నలు నేను తయారు చేశాను. ఈ ప్రశ్నలు మీరు రోజు ఈ ప్రశ్నల్ని చూసి చదివి దీని గురించి కొంత నోట్స్ రాసుకోండి. ఈ ప్రశ్నలకి మీకు ఆ రోజు ఈ ప్రశ్నలో ఏమేమి మీకు రియలైజేషన్స్ వచ్చాయో రాసుకోండి. ఓకే, ఈ ప్రశ్నలు బ్రీఫ్ గా నేను చెప్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే, త్వరగా, నా దగ్గర 5 నిమిషాలే ఉంది, అంతకు మించి లేదు, త్వరగా ఒక్కొక్కరున్న డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. ఓకే, చదవనా? మొదటి ప్రశ్న, శ్రీల ప్రభుపాదుల వారి త్యాగములు మరియు గుణములు ఏమిటి? అంటే దీని అర్థం ఈ వారంలో మీరు మెడిటేట్ చేస్తున్నటువంటి త్యాగాలు గుణాలు గురించి అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారి త్యాగములు గుణములు ఏమిటి? అవి మీ దీక్షా శిక్ష గురువుల్లో గల గుణములు త్యాగములను నీవు ఏ విధంగా ఈ వారంలో చింతన చేస్తున్నావు? అంటే అర్థమైందా ప్రశ్న? అర్థమైంది అందరికీ. ప్రభుపాదుల వారి త్యాగాలు గాని, ప్రభుపాదుల వారి యొక్క లక్షణాలు గాని, లేదా
మీకు కృష్ణ చైతన్యం ఇస్తున్నటువంటి శిక్షా గురువు దీక్ష గురువు లక్షణాలని త్యాగాల్ని నువ్వు ఈ వారంలో ఏమేమి గుర్తు చేసుకున్నావు, ఆ గుర్తు చేసుకున్నటువంటివి రాయండి. వారంలోనే కాదు రోజు కూడా రాయాలి. రోజుకు 3 సార్లు ఇది యాక్చువల్ గా, బట్ మనం కనీసం వారంలో ఒకసారైనా చేయమంటున్నాం, రోజుకు ఒకసారైనా చేయమంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా అందరికి. సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళనా. మీరు కృష్ణ చైతన్యంలో ఎవరి నుంచి సూచనలు పొందుతున్నారో ఆ ప్రామాణికుల నుంచి పొందుతున్న నిర్దిష్టమైన గుణములు మరియు ఆదేశములను పాటించుటకు నీవు ఎలా పనిచేస్తున్నావు. అంటే అర్థమైందా, మీకు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా, నాయన నువ్వు ఇది చెయ్యి, ఈ క్వాలిటీ పెంపొందించుకో, లేకపోతే ఈ గుణం పెంపొందించుకో, లేకపోతే ఇది ఇలా చెయ్యొచ్చు అని మీకు ఎవరైనా నిర్దిష్టంగా ఎవరైనా సూచనలు చేస్తున్నారా? ఆన్సర్ ఎస్. వాళ్ళు సూచనలు చేస్తే మీరు దాన్ని పాటిస్తున్నారా, పాటించట్లేదా, ఎందుకు పాటించట్లేదు, ఎందుకు పాటిస్తున్నారు, ఇవి మెడిటేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి సూచనలు ఎవరికైనా దొరకకపోతే వాళ్ళు సుపీరియర్స్ దగ్గరికి వెళ్ళి సూచనలు తెచ్చుకోండి, తెచ్చుకొని వాటి మీద వర్క్ చేయండి, వారం వారం వాటి మీద వర్క్ చేయండి. అర్థమైంది అందరికి కూడా. సెకండ్ క్వశ్చన్, ఎనీ డౌట్స్? సెకండ్ క్వశ్చన్. థర్డ్, వైష్ణవులలో అంటే వైష్ణవుల్లో అంటే బ్రాకెట్ లో 3 ఉన్నత భక్తులు, తోటి భక్తులు, చిన్న భక్తులు కాదు, కరెక్ట్ వర్డ్ కాదు, జూనియర్ డివోటీస్ ఏమంటారు, కొత్త భక్తులు, ప్రారంభ భక్తులు లేదా కొత్త భక్తులు అని రాయొచ్చు. కాబట్టి చిన్న భక్తులు అని రాయొద్దు, అది కొట్టేసి ప్రారంభ లేదా ప్రారంభ భక్తులు లేదా కొత్త భక్తులు అని రాయొచ్చు. సో వైష్ణవులతో పాటు లోతైన సంబంధాలను అభివృద్ధి చేసుకోవడంలో నీకు శ్రవణం కీర్తనాదులు సహాయపడటం ఎలా చూడగలవు. ఈ ప్రశ్న అర్థమైందా? చూడండి, మనం రోజు చాంటింగ్, హీరింగ్, సేవ ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ మనం ఏమనుకుంటున్నామంటే దీనివల్ల నాకే లాభం కావాలి, నా అకౌంట్లో పుణ్యఫలం పడాలి, నా అకౌంట్లో సుకృతి పడాలి అని అనుకోవద్దు. నిజమైనటువంటి ఈ శ్రవణ కీర్తనాల వల్ల జరగాల్సింది ఏమిటో తెలుసా? వైష్ణవ సంబంధాలు పెరగాలి, వైష్ణవుల మధ్య సంబంధాలు పెరగాలి. అంటే ఎవరితో? మనకి ఉన్నతమైన భక్తులతోని, మన తోటి భక్తులతోని, మనకంటే ప్రారంభ భక్తులతో అందరితోని చక్కని సంబంధాలు ఎవరికైతే పెరుగుతాయో వాళ్ళు యాక్చువల్ గా శ్రవణ కీర్తనాలు సరిగ్గా చేస్తున్నట్టు లెక్క. అంటే శ్రవణ కీర్తనాల యొక్క ప్రతిఫలం ఏ రూపంలో బయటపడాలి? చక్కని సంబంధాల రూపంలో బయటపడాలి. అలా చక్కని సంబంధాలు ఉండట్లేదు అని అంటే మన శ్రవణ కీర్తన సరిగ్గా జరగట్లేదు అని అర్థం. ఓకే, మరి ఒకసారి సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆ సంబంధాలు పెంచుకోవడానికి కూడా మనం కొన్ని చేయొచ్చు. ఏమిటి పెంచుకోవడానికి? ఏం చేస్తాం? ఒకరితో సంబంధం పెరగాలంటే ఏం చేస్తాం? దాతి ప్రతిగ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. కాబట్టి ఈ దదాతి ప్రతిజ్ఞనాతి మీరు అందరు భక్తులతో చేస్తున్నారా లేదా? అట్లీస్ట్ అసైన్డ్ భక్తులతో చేయండి. రుద్రప్ప ఏమని అడగాల? లేదు. సో ఇది అసైన్డ్ భక్తులతో చేయండి. అసైన్డ్ భక్తులు అంటే మీ గ్రూప్ లో ఎవరెవరితో ఇచ్చారో వాళ్ళతో అందరితోనే హృదయం ఓపెన్ చేసి చెప్పక్కర్లే, మళ్ళీ అది ప్రజలపై అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఎవరెవరైతే మీకు అసైన్ చేస్తారో వాళ్ళతో చెప్పండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్. ఇతర వైష్ణవులతో అర్థవంతమైన ప్రేరణ కలిగించే వాటిని మీకు నియమించబడిన మిత్రులు ఉన్నతమైన వారితో పంచుకొనడు. అంటే అర్థమైందా ఈ మాట? అర్థమైందా? ఇతర వైష్ణవులతో అర్థవంతమైన ప్రేరణ కలిగించే, అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా ఒక డివోటీతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు మీకు ఏదో ఇన్స్పిరేషన్ కలిగింది, లేదా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిందే అదే, ఇప్పుడు ఈయన చెప్పింది, ఆయన చెప్పింది, ఇవన్నీ కూడాను అర్థవంతమైనటువంటి ప్రేరణ కలిగించేటువంటి ఇతరులతో కలిగినటువంటి వాటిని ఇప్పుడు నాతో పంచుకున్నారు. సో ఇలాగే మీరు ఎవరితో పంచుకోండి? మీకు ఎవరెవరైతే అసైన్ చేస్తారో ఆ డివోటీస్తో పంచుకోండి. మీకు చాలా ప్రేరణ కలిగించే అంశాలు కానీ, అర్థవంతమైన ఇంటరాక్షన్స్ కానీ, అది మీ మధ్య మీకు కానీ అవ్వచ్చు, లేదా బయట వాళ్ళతో అవ్వచ్చు, ఎవరితోనైనా అవ్వచ్చు, బట్ వాటిని పంచుకోండి. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందా ఇంకెవరికైనా? 5, శాస్త్రాధ్యయనం లేదా శ్రవణ కీర్తనాదులు నిత్య భాగవత శ్రవణంలో మంగళారతి లాంటి సాధన గురించి పంచుకోండి. అంటే రోజు మీరు మంగళారతికి లేస్తున్నారా, లేదా ఒకవేళ లేవకపోతే ఏ కారణం వల్ల లేవలేకపోయారు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, సరిగ్గా భాగవతం వింటున్నారా, లేదా వింటే స్ఫూర్తి కలిగించిన అంశాలు ఏమిటి, లేదనంటే వినలేకపోతే ఎందుకు వినలేకపోయాం, అంటే ఒక అకౌంటబిలిటీ ఉండడం కోసం రోజు ఈ 3 చేస్తున్నారా లేదా అనేటువంటిది వేరే వాళ్ళతో పంచుకోండి. ఓకే. నా దగ్గర ఎక్కువ సమయం లేదు, ఒకవేళ ఉండుంటే దీని గురించి ఇంకా వివరించి ఉండేవాడిని. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అంత ఎగ్జాక్ట్ గా రాలేదు, నేను అనుకున్నటువంటి విధంగా రాలేదు. బట్ ఎనీవే నేను అందుకే మీకు తొందరగా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ 6, గురువు కృష్ణులకు చేయుచున్న విభిన్నమైన సేవలలో ఎటువంటి సాక్షాత్కారం పొందుచున్నాము? చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే కృష్ణ చైతన్యం అంటే రోజు మార్నింగ్ టెంపుల్లో చేసేదే కృష్ణ చైతన్యం కాదు నాయన. యాక్చువల్ గా మనం సేవ కూడాను కృష్ణ చైతన్యంలో ఒక చాలా ముఖ్యమైనటువంటి భాగమే. మనం 8 అవర్స్ సాధన చేస్తే 8 అవర్స్ సేవ చేస్తున్నాం. మరి 8 అవర్స్ సేవలో మనకు గనక సరైన రియలైజేషన్స్ రావట్లేదని అంటే సేవ సరిగ్గా జరగట్లేదు అని అర్థం అనమాట. కాబట్టి సేవలో కూడా రియలైజేషన్స్ రావాలి. సో ప్రత్యేకంగా సేవ చేస్తున్నప్పుడు ఎలాంటి రియలైజేషన్స్ వస్తున్నాయి, మనకు రాజేంద్ర చెప్పినట్టు సేవలో సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి ఇంటరాక్షన్స్ జరిగాయి, ఇలాంటి రియలైజేషన్స్ నాకు కలిగే, అలా పంచుకోవాలి. అలాంటి రియలైజేషన్స్ ఎలాంటివి వస్తున్నాయి? 7, కృష్ణ సేవలో ఉంటూ నీ ఆరోగ్యం ఏ విధంగా సంరక్షించుకున్నావు? అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కదా అని అసలు శరీరం గురించి పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఇష్టం వచ్చింది తిని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా శరీరాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఒక దేవాలయంగా భావించి దాన్ని శుభ్రంగా చక్కగా ఉంచుకోవాలి. అందరూ మీసాలు గడ్డాలు పెంచుకోవద్దు దయచేసి. రోజును షేవ్ చేసుకోండి, రోజు షేవ్ క్లీన్ గా కనబడాలి, అబ్సల్యూట్లీ క్లీన్. మొహం మెరవాలి, మెరవాలంటే ఏ క్రీములు తెచ్చుకోకండి. మీ ప్యూరిటీతో బ్రైట్ గా కనబడతారు, ప్యూరిటీతో, ప్యూరిటీ చాలు బ్రైట్ గా కనబడడానికి. బట్ ఈ మీసాలో గడ్డాలు మాత్రం దయచేసి పెళ్ళం చచ్చిపోయిన వాళ్ళు పెంచుకోవద్దు. సో రోజు అందరూ షేవ్ చేసుకోవాలి. అది బ్రహ్మచారికి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. మీకు అది, మీరు తొందరగా లేస్తే అవన్నీ అవుతాయి. మీరు 4:10 లేచి 5 నిమిషాల్లో టాయిలెట్కి వెళ్ళి అన్నీ చేయాలనుకుంటే ఇవన్నీ కావు. కాబట్టి ముందు లేవండి, ముందు లేచి చక్కగా క్లీన్ గా కనబడాలి. చూడండి, నేను చెప్పగలుగుతాను, ఆజ్ఞాపించలేను, స్వేచ్ఛ ఇవ్వాలి కదా మీ అందరికి. బట్ అర్థిస్తున్నాను అంతే, బట్ అది మీ మంచికే చెప్తున్నాను. సో ఆరోగ్యంలో భాగం ఏంటంటే ఇలా క్లీన్ గా ఉండడం. ఎప్పుడు కూడాను క్లీన్ క్లోత్స్, క్లీన్ క్లోత్స్ వేరు, ఇస్త్రీ క్లోత్స్ వేరు. ఇస్త్రీ క్లోత్స్ అన్ని క్లీన్ క్లోత్స్ అనుకోకూడదు. శుభ్రంగా నీటిలో తీసి వాటిని ఎండబెట్టిన తర్వాత అది క్లీన్ అవుతుంది అన్నమాట. అది శుచి వస్త్రాలని ధరించండి. ఓకే, ఇవన్నీ కూడా మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. తర్వాత నెగిటివ్స్ ఎక్కువ ఆలోచించకండి. ఎవడెవడైతే నెగిటివ్స్ ఆలోచిస్తాడో లేని రోగాలన్నీ వాడి శరీరంలో ఉంటాయి, నయం కాని రోగాలన్నీ వాడి శరీరంలో ఉంటాయి. మీకు ప్రభు కూడా చెప్పే ఉంటారు, భాగవతం క్లాసులో చెప్పారని, నాకు చెప్పారు ఆయన. క్యాన్సర్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాడెప్పుడు వాడి థింకింగ్ అంతా నెగిటివ్ థింకింగ్, అందుకే ఈ చెత్తవన్నీ వస్తాయి అనమాట. కాబట్టి ఆల్వేస్ థింక్ అబౌట్ కృష్ణ, యూ విల్ నెవర్ గెట్ ఎనీ ప్రాబ్లం. 8, మీరు గుర్తించిన హృదయంలో నిర్దిష్టమైన మార్పులేంటి? నీవు ఎటువంటి తప్పుడు భావనలను గుర్తించినావు? వాటి నుంచి నీవు ఏ విధంగా బయటపడాలనుకుంటున్నావు? అంటే కొన్ని అపోహలు మనకు ఉంటాయి, శ్రవణం చేసేటప్పుడు ఏమవుతాయి, అపోహలు తొలగిపోతూ ఉంటాయి. కనీసం తొలగిపోకపోయినా గుర్తిస్తాం, ఓ ఇది నేను ఇలా అనుకున్నానే. ఇలా అనుకోకూడదు అనమాట, ఇలా అనుకోవాలన్నమాట, ఇది కరెక్ట్ అనమాట. ఇందాక అనుకున్నాం కదా మనం ఏంటి, ఆ కృష్ణుడు ఎవడో అక్కడ పెట్టేసుకుంటాడులే నా బదులు. అదేంటది అపోహ, అది అపోహ కాదు, నిజం. ఈరోజు మనం విన్నాక మనకు అర్థమైంది ఏంటి, ఓ కృష్ణుడు అక్కడ ఎవరిని పెట్టుకోలేదు నా స్థానంలో, మళ్లీ నేను వచ్చినంత వరకు వెయిట్ చేస్తున్నాడు, కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి. సో ఈ అపోహ తొలగిపోయినట్టే కదా. మీరు సరళ హృదయాలు అయితే ఒక మాటలో తొలగిపోవాలి, ఇంకా సరళ హృదయాలు కాకపోతే ఇంకా అది పీడిస్తూ ఉంటది, ఎప్పుడు పోతుందో తెలియలే. సో ఇలాంటి అపోహలు తొలగిపోతున్నాయా లేదా, ఆ అపోహల్ని రాసుకోండి, తొలగిపోయినటువంటి అపోహల్ని రాసుకోండి. నెక్స్ట్ 9, బ్రహ్మ జిజ్ఞాస తత్వమునకు సంబంధించిన వాటిలో మీరు పొందుతున్న ప్రశ్నలు ఏంటి? మనం మానవ జీవితం అంటే డెఫినెట్ గా ఏం రావాలి, ప్రశ్నలు రావాలి. జీవస్య తత్వ జిజ్ఞాస అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ప్రశ్నలు రావాలి. ఆ ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నల్ని సరైనటువంటి భక్తుల దగ్గరికి వెళ్లి అడిగి సమాధానాలు తెలుసుకోవాలి. ఓకే, సో అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నన్ను 2.5 గంటల పాటు భరించినందుకు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు